प्रेमेण आत्मबंधु प्रेमेण आत्मबंधु ओम 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 नमो वेंकटेशाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते रुद्राय ओम नमो भगवते श्री रमणाय ओम नमो श्री रामकृष्णाय शिवाय नमः शिवाय नमः ओम नमः शिवाय ओम नमो भगवते रुद्राय ओम नमो भगवते श्री रमणाय ओम नमो नारायणाय नारायण 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 नारायणाय ఈ నెలలో రాబోయే ప్రవచనం ఇరవై మూడవ తేదీ జువ్వలపాలెం ఈ నెల ఇరవై మూడవ తేదీ జువ్వలపాలెం ఇరవై ఏడవ తేదీ తణుకు క్షత్రియ కళ్యాణ మండపం ఇరవై ఏడవ తేదీ తణుకు క్షత్రియ కళ్యాణ మండపం ఇరవై ఎనిమిదవ తేదీ పాతాళ మెరక ఈ పాతాళ మెరక వారు ఏం చేశారంటే ఇరవై ఎనిమిదవ తేదీని జువ్వలపాలెం ఓ బస్టాండ్ పంపుతానంటున్నారు మధ్యాహ్నం 12:30 జువ్వలపాలెం నుంచి మళ్ళీ పాతాళ మెరకు భక్తులను తీసుకెళ్తారు అంటే చిన్న కార్లు ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు మామూలుగా వచ్చేవాళ్ళకి చెప్తున్నాను పాతాళ మెరక నుంచి జువ్వలపాలెం 12:30 ఓ పెద్ద కారు పంపుతారు తీసుకెళ్తారు మళ్ళీ వచ్చేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు పాతాడు మెరకలో తీసుకుని జాయిన్ చేసి మళ్ళీ తీసుకొని జోరపాలని దింపేస్తారు ఇరవై ఎనిమిదో తేదీన అంటే జోరపాలానికి పాతాళ మెరకు వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఈ సౌకర్యం చేస్తున్నారు భక్తులైన మీకు అందరికీ ఈ సమాచారం తెలియపరచమని చెప్తున్నారు ఈ నెలలో అయిపోయినాయి ఈ నెలలో 28 పాతాళ మెరక తర్వాత ఇక్కడ కార్యక్రమాలు ఎంతవరకు డిసెంబర్ నెలలో మళ్ళీ డిసెంబర్ 5 జిన్నూరు రమణక్షేత్రంలో మీటింగ్ డిసెంబర్ 5 జిన్నూరు రమణక్షేత్రంలో డిసెంబర్ 5 డిసెంబర్ 2 మీటింగ్లు ఉంటాయి డిసెంబర్లో ఎందుకంటే మేము అరుణాచలం వెళుతున్నాం అంటే 2 మీటింగ్లు ఉంటాయి డిసెంబర్లోనే డిసెంబర్ 5 జిన్నూరు డిసెంబర్ 27 తేదీ కాపవరం డిసెంబర్ నెల ఇరవై ఏడవ తేదీ కాపవరం అది నవంబర్ నెల డిసెంబర్లో మటుకు 2 మీటింగ్లు ఉంటాయి డిసెంబర్ 5 జిన్నూరు 27 తేదీ కాపవరం ఈ నెలలో 23 జువ్వలపాలెం 27 తణుకు 28 పాతాళ మెరక ఇది కార్తీక మాసం దీపావళి వెళ్ళిపోయింది కార్తీక మాసంలో ఈ కార్తీక మాసం గురించి ఏం చెప్తారంటే శివకేశవుడికి ఇద్దరికి ఇష్టం ఈ మాసం ఈ నెల శివుడికి కేశవుడికి శివుడికి హరికి హరుడికి ఇద్దరికి కూడా ఇష్టమైన నెల ఈ కార్తీక మాసం అంటే మహావిష్ణువుకి ఎంత ఇష్టమో మహాదేవుడికి కూడా అంతే ఇష్టం మహాదేవుడికి ఈ నెల ఎంత ఇష్టమో వాసుదేవుడికి కూడా అంతే ఇష్టం ఈ కార్తీక మాసం గురించి దీపావళి గురించి 2 కథలు చెప్తారు మనకు నరక చతుర్దశి రోజుని వాసుదేవుడు నరకాసురుడిని సంహరించాడని ఆ రాక్షస సంహారం అయిన తర్వాత దీపావళి చేసుకున్నారని చెప్తారు నరక చతుర్దశి రోజుని ఆయన నరకాసురుడిని సంహరించాడని మరుసటి రోజున దీపావళి పండుగ చేసుకున్నారని ఒక కథ చెప్తారు ఉత్తరప్రదేశ్లో ఇంకో రకంగా కూడా చెప్తారు మన ప్రాంతంలో ఇలా చెప్తారు ఉత్తరప్రదేశ్లో ఏం చెప్తారంటే రామచంద్రమూర్తి 14 సంవత్సరాలు వనవాసం చేశాడు వనంలో మొత్తం అయోధ్యను విడిచిపెట్టి అరణ్యంలో రావణాసురుడి సంహారంతో సహా 14 సంవత్సరాలు ఉన్నాడు అరణ్యవాసం 14 సంవత్సరాలు తర్వాత దీపావళి రోజున అయోధ్య తిరిగి వచ్చాడు రామచంద్రమూర్తి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి వచ్చి దీపావళి రోజున అయోధ్య వచ్చాడు కాబట్టి ఆ రోజున దీపాలు అడిగి అయోధ్య అంతా దీపాలు అడిగించి బాణసంచా కాల్చుకున్నారంట. అంటే రాముడి యొక్క అయోధ్య గురించి, రాముడు అయోధ్యకు రావటం గురించి ప్రజల ఆనందంతో వాళ్ళు దీపావళి చేసుకుని కొత్త బట్టలు కట్టుకుని పిండి వంటలు తిని దీపాలు, దీపం అంటే జ్ఞానం. దీపారాధన ఎందుకు చేస్తారంటే దీపం అంటే జ్ఞానం, జ్ఞానాన్ని గుర్తు. దీపం ఏం చేస్తుంది? చీకటిని పోగడదు. జ్ఞానం ఏం చేస్తుంది? అజ్ఞానాన్ని పోగడదు. అంచేది మనం ఎప్పుడైనా ముందు పూజ చేసుకునేటప్పుడు ముందు దీపం వెలిగిస్తారు, అదే దీపారాధన గుర్తు. అది అయోధ్యవాసులు అందరూ కూడా ఆ దీపావళి రోజునే పెద్ద పండక్యం చేసుకున్నారు. 14 సంవత్సరాలు తర్వాత రామచంద్రమూర్తి వచ్చాడని అందుకే ఆ రోజున అయోధ్యవాసులు మొట్టమొదటి చేశారు. తర్వాత దేశం అందరూ దీపావళి చేయటం ప్రారంభించారని ఉత్తరప్రదేశ్లో ఇదొక కథ. ఇప్పుడు మనం గ్రహించవలసింది ఏంటంటే దీపావళి రోజునే రామచంద్రమూర్తి అయోధ్య చేరుకున్నాడు. అయోధ్య చేరుకున్న రాముని మనం ఏం చేయాలంటే మనం హృదయంలోకి ఆహ్వానించాలి. పాలకొల్లు భీమవరం చేరుకోవడం కాదు, రామచంద్రమూర్తిని అయోధ్య చేరుకున్న రామచంద్రమూర్తిని దీపావళి రోజున మన హృదయంలోకి ఆహ్వానించుకోవాలి. మన హృదయంలో పదిలం చేసుకోవాలి రామచంద్రమూర్తి. అది మనం అందరం చేయవలసిన పని. ఇప్పుడు నేను చెప్పినటువంటి బాహ్యమైనటువంటి కథలు ఇవి, రామ దీపావళి గురించి చెప్పుకునే కథలు ఇవి. కానీ మన హృదయంలో రామచంద్రమూర్తిని పదిలంగా అట్టే పెట్టుకోవాలి. మనం ఆరాధించుకోవాలి, పూజించుకోవాలి, జపించుకోవాలి. రాముడు మన హృదయంలో ఉన్నాడు, ఆనందం మన హృదయంలో ఉంది, బంగారం మన హృదయంలోనే ఉంది. మన హృదయంలోనే బంగారం ఉంది, మన హృదయంలో జ్ఞానం ఉంది, మన హృదయంలో శాంతి ఉంది. మళ్ళీ సంసార చక్రంలోంచి విడుదలవటానికి మన హృదయంలోనే వస్తువు తెలుసుకుంటే విడుదల అవుతాం, కానీ బాహ్యమైన ప్రక్రియలలో విడుదల అవ్వలేము. ఇవన్నీ టెంపరీ. బాహ్యంగా ఏదో మనం చేసినా ఇవన్నీ తాత్కాలికం, తాత్కాలికం. ఇవన్నీ కూడా ఏదైనా మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, చెడ్డ పనులు చేస్తే పాపం వస్తుంది అని లోకానికి సంబంధించిన విషయాలు. ఈ పుణ్యం, ఈ పాపం, ఈ పుట్టుక, ఈ చావు, ఈ సుఖం, ఈ దుఃఖం, ఈ సంతోషం, లేకపోతే మరొకటి శాంతి, అశాంతి, ఇవన్నిటిలోంచి ఈ కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు, భారాలు, మొత్తం ఈ సమస్త గొడవల్లోంచి విడుదల పొందాలంటే ఈ సమస్త గొడవల్లోంచి, ఈ నేను చెప్పిన గొడవలన్నీ స్వప్నం, పుట్టుకి స్వప్నం, చావు కూడా నిజం కాదు స్వప్నం. మీకు ఎప్పుడైనా కష్టం వస్తుంది అది స్వప్నమే, మీకు ఎప్పుడైనా సుఖం వస్తుంది అది స్వప్నమే, మీకు ఎప్పుడైనా సంతోషం వస్తుంది అది స్వప్నమే, ఎప్పుడైనా అశాంతి వస్తుంది అన్నీ స్వప్నమే. ఈ మహా స్వప్నంలోంచి మనం విడుదల పొందాలంటే మన హృదయంలోనే బంగారం తెలుసుకోవాలి. ఇంకొద్ది దారి లేదు, అసలు ఇంకొద్ది దారి లేదు అసలు. అయితే ఈ హృదయంలోనే బంగారం తెలుసుకోవడానికి మీరు భక్తి మార్గంలో ప్రయాణం చేయండి, కర్మ మార్గంలో ప్రయాణం చేయండి, ధ్యాన మార్గంలో ప్రయాణం చేయండి, వివేకం ధ్యాన మార్గంలో ప్రయాణం చేయండి. మొత్తం మీద ఏ మార్గంలో ప్రయాణం చేసినా వెళ్ళక హృదయంలో బంగారంలో మన నది వెళ్ళి సముద్రంలో కలిసినట్టు హృదయంలో ఐక్యం అవ్వాలి. అప్పుడు కానీ గతి లేదు మనకు, అప్పటి వరకు గతి లేదు. మిగతా అన్ని మనం చెప్పుకుని చిల్లర గొడవలన్నీ స్వప్నం చూడాలి, మహాస్వప్నం. చచ్చిపోవడం కూడా నిజం కాదు, స్వప్నమే. చనిపోవడం కూడా మనస్సు అనుకుంటుంది, శరీరం చనిపోతా అంటే శరీరం, అసలు మనస్సే శరీరం కింద మారుతుంది. మీకు రాబోయే జన్మలో ఎటువంటి జన్మలు వస్తాయి మీరు చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. భగవంతుడికి ఒకళ్ళ మీద ఇష్టం, ఒకళ్ళ మీద అవిష్టం ఉండదు, సమానంగానే ఉంటాడు. మీరు జాగ్రత్తగా ఏకాంతంగా కూర్చుంటే మీకున్న కోరికలు ఏంటో, మీకున్న వాసనలు ఏంటో, మీకున్న బలహీనతలు ఏంటో అన్నీ చూసుకుంటే రాబోయే జన్మ మీ మనస్సును బట్టి శరీరం ఇస్తాడు దేవుడు. కొంతమంది అంటూ ఉంటారు పూర్వజన్మల్లో మనం చేసినటువంటి పాపాలు ఈ జన్మలో మనకు రోగాల కింద వస్తాయని. అది ఇది స్వప్నమే, పాపాలు స్వప్నమే,
పుణ్యాలు స్వప్నమే, మీకు ఏదైనా లాభం వస్తుంటే అది స్వప్నమే, మీకు ఏదైనా నష్టం వస్తుంటే అది స్వప్నమే, మీకేనా మీకు ఏదైనా హెచ్చు తగ్గులు ఏమన్నా జీవితంలో హెచ్చు తగ్గులు ఉన్నా అన్నీ స్వప్నమే, అన్నీ స్వప్నమే. అయితే ఆ స్వప్నం ఇప్పుడు తెలియదు, హృదయంలో ఉన్న బంగారం తెలిసాక తెలుస్తుంది అది. ఇప్పుడు నిజమే అనుకుంటాం, స్వప్నం అనుకోం, ఇదంతా చావు నిజం అనుకుంటాం, పుట్టుకు నిజం అనుకుంటాం, సుఖం నిజం అనుకుంటాం, దుఃఖం నిజం అనుకుంటాం, అన్నీ నిజం అనుకుంటాం. ఎప్పుడు హృదయంలో ఉన్న బంగారం తెలిసేవాడు. బంగారం అంటే ఒకటి గుర్తొస్తాం నాకు, థాయిలాండ్ దేశంలో ఒక దేశం ఉంది, థాయిలాండ్. ఆ మధ్యన మేము థాయిలాండ్ వెళదామని అక్కడ థాయిలాండ్లో ఏదో రోగాలు ఎక్కువ ఉన్నాయంటే మానేశాం. మాకు థాయిలాండ్ నుంచి ఎవరి భక్తులు పిలిస్తే వెళదాం అనుకున్నాం, తర్వాత అక్కడ ఏ రోగాలు వస్తున్నాయని చెప్తే మానేశాం. మరి థాయిలాండ్ గురించి మీకు ఏం చెప్తున్నానంటే, అక్కడ అందరూ కూడా మనం అందరం మన మతంలో హిందువులు ఎలా ఉన్నారో బౌద్ధులు ఎక్కువ థాయిలాండ్లో, అంతే బుద్ధ మతస్థులు ఎక్కువ. అంటే ఇతర మతస్థులు క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారు కానీ బౌద్ధులు ఎక్కువ అక్కడ థాయిలాండ్లో. బౌద్ధ దేశం అది, జపాన్ ఒకటి, థాయిలాండ్ ఒకటి, చైనా ఒకటి, షిలాంగ్ ఒకటి, ఇంకా మొత్తం 10 దేశాలు ఉన్నాయి. అక్కడ బౌద్ధులు ఎక్కువ. వాళ్ళు మనం రాముణ్ణి కృష్ణుని ఎలా ఆరాధిస్తాం, వాళ్ళు బుద్ధుడిని ఆరాధించుకోరు. బుద్ధుని మనవాడు, మన దేశం వాడు, కానీ వాళ్ళు బుద్ధుని ఎక్కువ ఆరాధించుకుంటారు. ఇప్పుడు మీకు ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, సుమారు అప్పుడే 100 సంవత్సరాల పూర్వం ఎవరో ఒక బుద్ధుని విగ్రహం చేయించారు అక్కడ. మనం రాముడి విగ్రహం, కృష్ణుని విగ్రహాలు ఎలా చేయించుకుంటాం, అలా ఒకరు బుద్ధుని విగ్రహం చేయించారు. చేయించి ఆ థాయిలాండ్ దేశంలో ఏం చేశారు, ఆ విగ్రహం చేయించి ఒక సెంటర్లో పెట్టారు. ఇప్పుడు మన నాయకుల్ని పెడుతున్నారు కదా సెంటర్లోనే, ఇది కాకందర గారి విగ్రహం అలా పెడుతున్నారు కదా, ఒక పెద్ద విగ్రహం బుద్ధుని విగ్రహం చేయించి ఒక సెంటర్లో పెట్టారు. అంటే ఈ గొడవ జరిగి అప్పుడు 100 సంవత్సరాలు అవుతాయి. సెంటర్లో పెట్టి ఏం చేశారు, దాని మీద వర్షం పడకుండా పైన కప్పు వేసేసారు. అంటే రోడ్డు పక్కన పెట్టారు పెట్టడం, దాని మీద వర్షం కురవకుండా పైన కప్పు వేసేసారు, చుట్టూరు జల్లుడేశారు. మనుషులు బాగా కనిపిస్తుంది, జల్లు కొట్టకుండా జల్లుడేశారు, పైన కప్పు వేశారు. సరే అయిపోయింది, చాలా కాలం అలా అయిపోయింది. అది ఏమైంది ఒకసారి, ఇక్కడ రోడ్డు ఏదో వెడల్పు చేయవలసి వచ్చి గవర్నమెంట్ ఏం చేసింది, ఆ విగ్రహం అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకో సెంటర్లో పెడదాం అనుకుంది. ఇది రోడ్డుకి ఏదో అడ్డు, రోడ్డు ఏదో వెడల్పు చేస్తున్నారు, ఈ రోడ్డుకి అడ్డొస్తుంది ఈ విగ్రహం, ఈ విగ్రహాన్ని తీసిపోయి ఇంకో సెంటర్లో పెడదామని ఒక రోజున ఏం చేశారు, 100 మందిని జనాన్ని తీసుకొచ్చి ఆ విగ్రహం అంతా ఒక ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేసి తీసుకెళ్తున్నారు. ఎక్కడైతే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నారో ఇక్కడ తీసేసారు, ప్రతిష్ఠించడానికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు సాయి నరసాపురంలో సాయిబాబా గుడి చూడండి, పూర్వం కాలపక్కన ఉంది కదా, మళ్ళీ కాలపక్కన తీసేసి ఇప్పుడు లోపల కట్టారు. సాయిబాబా గుడి నరసాపురాన్ని పూర్వం కాలపక్కన ఉండేది, తర్వాత ఇప్పుడు లోపల తీసుకెళ్ళి కట్టారు. అలాగే బుద్ధుని విగ్రహం అది మార్చడం తీసుకెళ్తారు. తీసుకెళ్తా అంటే ఏమైంది, ఓపెన్గా తీసుకెళ్తున్నారు. ఎప్పుడైతే వర్షం పట్టడం ప్రారంభించి, అది వర్షాకాలం, మామూలుగా అనుకోకుండా ఎప్పుడైతే వర్షం వచ్చేస్తుంది, అది తీసుకెళ్తే 4 మైళ్ళు 3 మైళ్ళు తీసుకెళ్ళాలి విగ్రహాన్ని. వర్షం ఎప్పుడైతే కురిసే పైన గొడుగులు పెడతాంటే, పెద్ద వర్షం వస్తాంటే గొడుగులు ఎక్కడ ఆగుతాయి, గాలివానికి గొడుగు ఆగుతుందే, ఏదో మామూలు వర్షానికి గొడుగు ఆగుతుంది, కానీ విపరీతంగా వర్షం కురిసేస్తాను గొడుగు ఎక్కడ ఆగుతుంది. సరే విపరీతంగా వర్షం కురిసేస్తాను, వీళ్ళు ఆ బుద్ధి విగ్రహం పైన గొడుగులు పెడుతున్నారు, గొడుగులు ఎక్కడ ఆగితే పెద్ద వర్షం కురిసేస్తాంటే, అది మట్టి విగ్రహం, అది మట్టి విగ్రహం. మట్టి అంతా కరిగిపోతాను, కరిగిపోతే కరిగిపోతే ఏమైంది, కరిగిపోయింది లోపల బంగారం ఉంది, అది మీకు చెప్తాను. అది బంగారపు విగ్రహం, అది చేయించిన వాడికి తెలుసు, చేసిన వాడికి తెలుసు అండి. అది ఎప్పుడు 400 సంవత్సరాల కింద పెట్టారో అది బంగారపు విగ్రహం అని చేయించిన వాడికి తెలుసు, చేసిన వాడికి తెలుసు, కానీ 3వ గంట వాడికి తెలియదు. ఈ ప్రజలందరూ మట్టి విగ్రహం అంటున్నారు. ఈ వర్షం కురుస్తాను మట్టి కొట్టుకుపోతా అంటే లోపల బంగారం బయటకు వచ్చేస్తుంది, అంటే విగ్రహం మట్టి కొట్టిపోయింది, లోపల బంగారు విగ్రహం బయటకు వచ్చేస్తుంది. ఏంటి బంగారు ఆశ్చర్యంగా ఉంది అంటే, చేయించినోడు చేసినోడు ఏమన్నారంటే, ఈ బంగారు విగ్రహం అయితే ఎవరొకరు పట్టిపోతారో బుద్ధిని మీద ప్రేమకుల్ని బంగారు విగ్రహం చేయించేసి ఎవరు పచ్చకలకుండా పైన దట్టంగా మట్టి పూసేస్తారు. ఈ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, మట్టి విగ్రహం అంటారు, దాని జోలికి ఎవడ వెళ్తాడు. అది ఇప్పుడు కూడా విగ్రహం ఉంది థాయిలాండ్ వెళ్తే మీరు చూసి రావచ్చు. అది ఏం చేశారంటే అదంటే మట్టి వెళ్ళిపోయింది, బంగారంగా మిగిలింది. బంగారం వర్షం బంగారాన్ని ఏం చేయగలదాం. సరే తీసుకెళ్ళి పలానా చోట ప్రతిష్ఠ చేసి ఈ దొంగలు ఎవరిలో పట్టుకెళ్ళకుండా దగ్గర బందోబస్తు చేసి ఏదో కాపలాదారం పెట్టి ఏదో చేశారు. తర్వాత అది బంగారం విగ్రహం అని అర్థమయ్యాక థాయిలాండ్ ప్రజలు ఏమంటారంటే, మేము అది మట్టి విగ్రహం అనుకున్నాం, ఎవరికి బంగారం తెలియదు, వర్షం గురించి మట్టి కరిగిపోయేవరకుని. అలాగే మన హృదయంలో బంగారం ఉంది, అక్కడేమో మట్టి మూసేసింది బుద్ధి విగ్రహాన్ని. మనం ఆ మన మట్టి మన మనస్సులో ఉన్న మట్టి హృదయం విగ్రహం కనపడకుండా మనకు చేస్తుంది. ఆ మట్టి ఏంటంటే రాగద్వేషాలు. అది బంగారపు విగ్రహం. ఆ బంగారపు విగ్రహం తెలియకుండా మట్టి పూసేశాడు. ఎప్పుడో పూసేసారు అందరూ మట్టి అనుకుంటున్నారు అంతే. అయితే చేయించినాడు చేసినాడు మనకి జాగ్రత్తపడ్డారు. దాని మీద జల్లు పడకుండా అన్ని చేశారు, పైన కప్పు పెట్టారు, అన్నీ చేశారు. అయితే ఊరిని వర్షం కృషి బయట తీసి పట్టుకెళ్తాంట, అది బంగారం మట్టి అంతా కరిగిపోయింది, బంగారం బయటకు వచ్చేసింది విగ్రహం. సరే ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఏమనుకుంటారంటే, అలాగే మన హృదయంలో బంగారం ఉంది కానీ మన మనస్సు అంతా మట్టి. ఈ రాగద్వేషాలన్నీ మట్టితోటి మనసు తయారైపోయింది. హృదయంలో ఉన్న బంగారం అందులో మట్టి పోయిందా, బంగారం విగ్రహం మీద ఉన్న మట్టి పోయిన తర్వాత విగ్రహం ఎలా విరుపులోకి వచ్చిందో, ఎలా బయటకు బహిర్గతం అయిందో, అలా మన హృదయంలో ఉన్న బంగారం బహిర్గతం అవ్వాలంటే మనస్సులోని మట్టి అంతా తీసేయాలి. ఆ మనస్సులోని మట్టి ఏంటంటే రాగద్వేషాలు. అంటే వాళ్ళు చెప్పి వాళ్ళు బౌద్ధ మతస్థులు థాయిలాండ్లో ఏం చెప్తారంటే, అది ప్రతి మనిషి అజ్ఞానంలో పడిపోవడానికి రాగద్వేషాలే కారణం. ఎంత మీరు చదివినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని తపస్సులు చేసినా, గంటల తరబడి మీరు ధ్యానాలు చేసినా, ఆ రాగద్వేషాల్లోంచి రాగము ద్వేషము ఇష్టము అయిష్టము అందులోంచి కనుక మీరు బయటికి పడకపోతే మనస్సుకు స్వచ్ఛత రాదు, మనస్సుకి శాంతి రాదు, మనస్సుకి స్పష్టత రాదు, మనస్సుకి క్లారిటీ రాదు, మనస్సుకి సూక్ష్మత రాదు. ఈ రానప్పుడు మీ హృదయంలో ఉన్న బంగారం కూడా తెలియదు. ఇప్పుడు నేను చెప్పిన కథ నిజమైన బంగారం అది. ఇప్పుడు కూడా బుద్ధి విగ్రహం మీరు థాయిలాండ్ వెళ్తే చూసి రావచ్చు. అంటే మరి ఎంత భక్తుడు అది, బుద్ధుడికి ఎంత భక్తుడో, అది బంగారు పూత కాదు. అది ఇప్పుడు బంగారు పూత కాదు. పాపం ఈ మధ్యన ఎక్కువ డబ్బు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే బంగారు పూత పెట్టిన వస్తువులు పెట్టిన మెళ్ళేసి తిరుగుతున్నారు. పాపం ఎక్కువ డబ్బు పెట్టి అందరూ కొనుక్కోలేరు కదా, ఏదో బంగారం సరదా ఉంటుంది. నిజంగా బంగారం అందరూ కొనుక్కోలేరు, అంటే బంగారం పూత పెట్టి కొనుక్కుని మెళ్ళేసుకుని తిరుగుతున్నారు. ఆ విగ్రహం బంగారు పూత కాదు, మొత్తం విగ్రహం అంతా బంగారం. అంటే ఎన్ని లక్షలు ఆ రోజుల్లో ఖర్చు పెట్టాడు. కానీ మూడో కంటే వాడికి తెలియదు, చేసిన వాడికి తెలుసు, చేయించిన వాడికి తెలుసు. అంటే ఆ చేయించిన వాడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడో చూడండి. చేశాక అనుమానం వచ్చింది వాళ్ళకి, ఈ విగ్రహం ఎవడో పట్టిపోతాడు అనుమా. అప్పుడు మట్టి అంత ఏకంగా జాండ్ ఇచ్చి మట్టి రాసేశారు సుబ్బన్ గారు. ఆ మట్టి తెలియదు ఇక లోపల బంగారు విగ్రహం ఉందని తెలియదు. విపరీతంగా వర్షం కురిసి అది ఊడిపోయింది, పెచ్చిన కింద ఊడిపోయింది. అప్పుడు బంగారం బయటకు వచ్చేస్తుంది. అలాగే మన మనసులో ఉన్న కల్మషం, మన మనసులో ఉన్న బలహీనతలు, ఇష్టాలు అయిష్టాలు, అలా మన మనస్సుకి ఏకాగ్రత లేనప్పుడు, మన మనస్సుకి స్పష్టత లేనప్పుడు ఏదైనా ఒక విషయం అర్థం కావాలంటే మనస్సుకి స్పష్టత ఉండాలి. మీరు ఏ ఊరు వెళుతున్నారంటే ఏ ఊరు వెళుతున్నావు మాకే తెలియదు అనే మనుషులతోటి మన వాళ్ళతోటి ఇంక భక్తి ఏంటి వాళ్ళకి. అలా మనం పొందవలసిన గమ్యం ఏంటి, పూజ చేస్తున్నాం, జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, సత్కర్మలు చేస్తున్నాం. అందరూ చేయలేకపోయినా చేసేవాళ్ళు చేస్తున్నారు. మరి ఎన్ని చేసినా మన హృదయంలో ఉన్న బంగారాన్ని మనం ఇంటికి పొందలేకపోతున్నాం. మన గమ్యం అది పెట్టుకోవటలేదు. అది ఏదో పుణ్యం చేస్తున్నాం, పుణ్యం చేస్తే మనకేమో మంచి ఫలితం వస్తుంది, మంచి కర్మ చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం చేస్తే స్వర్గలోకి వెళ్తాం, స్వర్గలోకానికి వెళ్తాం. అవన్నీ నిజమే, స్వర్గలోకానికి వెళ్తాం. ఎంతకాలం ఉంటాం స్వర్గలోకంలో? ఆ పుణ్యం ఖర్చు అయిపోయాక మళ్ళీ ఇక్కడ రావలసిందే, ఈ భూమి మీదకి రావలసిందే. అంటే అవన్నీ టెంపరీ. మనం ఏదో పుణ్యం చేసి ఎక్కడికి వెళ్తాం, ఇవన్నీ టెంపరీ. వెళ్తాం, స్వర్గం అనేది ఉన్నమాట నిజమే, అవన్నీ టెంపరీ. ఇందుకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక హృదయంలోన బంగారం మీరు చేసుకొని జపం చేయండి, ధ్యానం చేయండి, పుణ్యం వస్తే వస్తే రానివ్వండి. పుణ్యం మీ లక్ష్యం కాకూడదు. ఈ హృదయంలో ఉంటుంది చావు లేని, పుట్టుకు లేని. రెండో వస్తువు ఎలా ఉంటుందో తెలియనటువంటి ఆ బ్రహ్మ పదార్థం ఎక్కడ ఉందవయ్యా? స్వయంగా ప్రకాశిస్తుంది. దాని అనుభూతి చేసుకోవయ్యా, దాని అనుభవిక వైద్యం చేసుకో, అది జీవిత గమ్యంగా పెట్టుకోవాలి. దీపావళి అయిన మరుసటి రోజున నాకు తెల్లవారుజాం 2-3 స్వప్నం వచ్చింది. తెల్లవారుజాం 2-3 అవుతుంది. నా పక్కన ఎవరో కూర్చున్నారు, గుర్తులేదు. నా పక్కన ఎవరో కూర్చున్నారు. రమణ మహర్షి గారు బోడిగుండు ఉంటుంది చూడండి, గడ్డం ఉంది కాదు, బోడిగుండు తలకాయని గడ్డం లేదు. ఆ రోజుని గడ్డం ఏం లేదు, బోడిగుండు అంతా గుండు. ఆయన వచ్చి అక్కడ మీ ఇద్దరం కూర్చుండి, ఆయన వచ్చి మా ఎదురుగుండా కూర్చున్నారు. బోడిగుండు అంత గడ్డం లేదు, నెత్తి మీద జుట్టు లేదు. కానీ రమణ మహర్షి గారు గడ్డం లేదు, నెత్తి మీద అసలు జుట్టు లేదు, అలా వచ్చారు. వచ్చి మరి ఏం చేద్దాం, ఆయన వచ్చారు, మేము నిలబడలేదు ఊరికి, అలా కూర్చుని ఉన్నాం. ఊరికే మేము ముందు కూర్చున్నాక ఆయన వచ్చారు, మేము ఊరికే నిలబడలేదు ఊరికి, అలా కూర్చున్నాం. నా పక్కన కూర్చున్న ఆయన ఏమన్నారంటే, ఏమైనా పాలు తెచ్చావా అన్నారు. నా పక్కన కూర్చున్న ఆయన ఏమన్నారంటే, పాలు తెచ్చావా అన్నారు. ఆడన్నాడు, నా పక్కన కూర్చున్నాడు, ఎవడో గుర్తు రావటలేదు. వాడన్నాడు, పాలు తేలేదండి అన్నాడు. పాలు తేలేదన్నాడు. అసలు పాలు నువ్వు తేలేదు అయితే ఇక్కడ తేవటానికి అసలు ప్రయత్నం చేసావా అన్నాడు. ప్రయత్నం కూడా చేయలేదన్నాడు. ప్రయత్నం చేయకుండా నువ్వు పాలు ఎలా చేస్తావు? పాలు తేలేదని చెబుతున్నావు, అదే పాలు ఇక్కడ తేవటానికి ఏమైనా ప్రయత్నం చేసావా అన్నాడు. అసలు ప్రయత్నం చే నువ్వు ప్రయత్నం చేస్తే ఫెయిల్ అయితే వేరే విషయం. అక్కడ పాలు తేవటానికి కనీసం నువ్వు ప్రయత్నం చేయలేదు. ప్రయత్నం లేకుండా నీకు బ్రహ్మ పదార్థం ఎలా వ్యక్తం అవుతుంది? నువ్వు పాలు కోసం ప్రయత్నం చేసావనుకు దొరకకపోవచ్చు, తేలేకపోవచ్చు. అదే అడిగాను, నువ్వు అసలు ప్రయత్నం పాలు తెచ్చావంటే తేలేదన్నాడు. పోనీ కనీసం ప్రయత్నం చేసావంటే ప్రయత్నం చేయలేదన్నాడు. ఇంకా నీకంటే సాధన నీకేం లేదని చెప్పకుండా చెప్పటం. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, దాని మాట ప్రయత్నం చేసి ఫెయిల్ అయినా పర్వాలేదు, అసలు ప్రయత్నం చేయాలని కదా. పరీక్షలు రాసి ఫెయిల్ అయినా పర్వాలేదు, అసలు పరీక్ష అంటూ రాయాలి కదా. అంచేది మనకు ఆ శాంతి చిత్తం తగ్గ శాంతి చిత్తం సంపాదించాలి. మనం శాంతి చిత్తం సంపాదించాలి. మనసు నిర్మలంగా ఉండాలి, మనసు స్వచ్ఛంగా ఉండాలి. మనం రాగద్వేషాలు తగ్గించుకోలేమనుకోండి, శాంతి కూడా దొరకదు. రాగద్వేషాలు తగ్గించుకోలేమనుకోండి, అసలు మా శాంతి కూడా మీకు దొరకదు. గీతలో ఒక మాట చెప్పాడు, జనకుడికి ఏం అక్కర్లేదు, మనుషుల పేర్లు ఒక జనకుడి పేరే చెప్పాడు భగవద్గీత. ఇంకెవరి పేరు చెప్పలేదు. జనకుడు మహారాజు, అతను జనక మహారాజు, అతను మహారాజు. అతనికి ఏం అక్కర్లేదు జనక మహారాజుకి. కానీ ఎప్పుడు ఏదో సత్కర్మ చేస్తానండి వాడు లోక సంగ్రహం కోసం. కొన్ని కర్మ చేసి అతను ఏమైనా ఆశిస్తున్నాడంటే అసలు కనపడే కనపడదు ఆశించేది. అలాగని కర్మ మానుతున్నాడేమో, కర్మ మానలేదు. కర్మ మానడేంటి, కర్మ మానలేదు. పోనీ కర్మ చేసి అతను పొందింది, వ్యక్తిగతంగా అతను పొందింది ఏమైనా ఉందంటే అది లేదు. అలాగని కర్మ మానుతున్నాడంటే కర్మ మానటం లేదు. లోకక్షేమం కోసం నిరంతరం పనిచేశాడు జనక మహారాజు. అర్జున, నువ్వు కూడా జనక మహారాజులా పనిచేసి తరించు అంటాడు భగవద్గీత. మనం మనకి ఏదైనా కలిసి రాబోతే ఎదుటి వాళ్ళ మనుషులను చూసి నవ్వం. అసలు మీరు మాకేం ఒక్కలేదు, కొంచెం నవ్వు ముఖం పెట్టమంటే పెట్టరు కొంతమంది. నవ్వు ముఖం పెడితే మనకి మనకేం కలిసి వస్తుంది? ఒక్క మనుషుల పేరు ఎవరి పేరు ప్రస్తావించలేదు. ఎవరు? కృష్ణస్వామి. ఒక జనకుడి పేరు ప్రస్తావించాడు. జనక మహారాజుకి నిరంతరం సత్కర్మ చేసేవాడు. తన డ్యూటీ తన పని ఏదో చేసుకుంటూ సత్కర్మ చేసేవాడు. అలాగని పని చేసి ఆయన సంపాదించింది లేదు. కానీ సత్కర్మ మానలేదు లోక సంగ్రహం కోసం. నేను జనక మహారాజుని ఆదర్శంగా పెట్టుకుని, అర్జున యుద్ధంలో ఓడిపోతే ఓడిపోతా, నెగితే నెగితే, అది కదా అసలు నువ్వు చేసేది. లోకానికి నువ్వు సత్కర్మ చెయ్యి. దానివల్ల ఏంటంటే లోకం ఉద్ధరించబడుతుందని కాదు, నువ్వు ఉద్ధరింపబడతావు. ఇప్పుడు మనకి ఎవరికైనా సహాయం చేసామనుకోండి, అనుకోండి మాట, వాళ్ళని ఉద్ధరిస్తున్నామని అనుకోకూడదు. వాళ్ళకి సహాయం చేయడానికి మనకు వాళ్ళు అవకాశం ఇస్తున్నారనుకోవాలి. ఎవరింటికైనా మజ్జిగ పంపుదాం, ఎవరింటికైనా పాలు పంపుదాం అనుకుంటే రాముడు రాజ్యంలో పుచ్చుకునేవాడు కనపడేవాడు కదట్టాడు. ఇప్పుడు పుచ్చుకునేవాళ్ళు కనిపిస్తున్నారు, ఇచ్చేవాళ్ళు కనపడతారు. రాముడి రాజ్యంలో ఎవరింటికైనా ఒక ఎవరికైనా మజ్జిగ పంపుదాం, పాలు పంపుదాం అని అనుకుంటారు అనుకోండి, అది తీసుకునేవాడు కనపడేవాడు కదట్టాడు. అయోధ్యలు ఎవడు పుచ్చుకోకపోతే ఎవరికి ఇస్తాడండి? అంటే మీరు ఏదైనా పండిస్తే వాళ్ళు తీసుకున్నారంటే మీకు వాళ్ళు తీసుకుని మీకు ఒక పండిచ్చే అవకాశం కల్పిస్తున్నారు. అది అలా అనుకోవాలి. కానీ ఈ లోకాన్ని ఉద్ధరించడానికి మనం ఎవరు, మన అంతటి వాళ్ళు, మన తెలివి ఎంత అసలు? అంటే మనం ఏదైనా మన శరీరం ద్వారా ఏదైనా లోకానికి సహాయ సహకారాలు అందుతున్నాయంటే అది మనం పవిత్రం అవటానికి. లోకాన్ని ఉద్ధరించడం కాదు. మనం చనిపోయిన తర్వాత లోకం ఉంటుంది. మనకు పుట్టిన తర్వాత, మనం పుట్టక ముందు లోకం ఉంది. ఒక ఈశ్వరుడు చూసుకుంటాడు దీన్ని. ఈశ్వరుడు ఉన్నాడు. భగవంతుడు మొత్తం సృష్టికి, మన దేశానికే కాదు, మీ ఇంటికి యజమాని ఒక వ్యక్తి ఉన్నారు కదా, మీ ఇంటికి ఎవరో యజమాని ఉన్నారు కదా, అలాగే మొత్తం సృష్టికి ఒకే ఒక్కడ యజమాని ఉన్నాడు. వాడే దేవుడు అంటారు, వాడే భగవంతుడు. ఈ దేశం ఆ దేశం అని కాదు. రాముడని, కృష్ణుడని, యేసుక్రీస్తు అని, యుగవాణి అని ఊరికే పేర్లు, ఒకే వస్తువుకి పెట్టిన పేర్లు. అంతేకాని ఎంతమంది దేవుడు లేరు. ఉన్నది ప్రపంచం అంతా ఒకటే కుటుంబం. ఈ ఒకటే కుటుంబానికి ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమానే దేవుడు. ఈ పేర్లన్నీ మనం కల్పించుకున్నాం. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, ద్వితీయం లేదు దానికి. ఏకం అంటే ఏకమే. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, రెండు విషయాలు బాగా నేర్చుకోండి. ఇది మాట విని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మనం గాల్లో మేళ్ళ కట్టకూడదు. వాస్తవ పరిస్థితులకి దూరం అవ్వకూడదు. మీ కుటుంబ పరిస్థితులు మీకు తెలుసు కదా, ఇతరులకు తెలియకపోయినా మీకు తెలుసు కదా మీ కుటుంబ పరిస్థితులు. మీకు 10 రూపాయలు డబ్బు ఉందనుకోండి, 1 కోటి రూపాయలు ఉన్నాయని అనుకోకూడదు. మీకు 1 కోటి రూపాయలు డబ్బు ఉందనుకోండి, 10 రూపాయలు ఉందని అనుకోకూడదు. అంటే వాస్తవ మీ కుటుంబ యొక్క వాస్తవ పరిస్థితులకి మీరు దూరం అవ్వకూడదు. మీకు 10 లక్షలు అప్పు ఉందనుకోండి, మాట్లాడచ్చుకి మా 1 కోటి రూపాయలు నిలవ ఉందని మీరు అనుకోకూడదు. దానివల్ల ఇతరులు నష్టపోరు, మీరే నష్టపోతారు. అయితే మీ దగ్గర డబ్బు లేకపోయినా చాలా మంది డబ్బు ఉంది డబ్బు ఉందని చెప్పుకుంటానంటే ఒక లాభం ఉంటుంది. మీ మనవలకు మంచి సంబంధాలు వస్తాయి. నీకేమి డబ్బు లేదనుకోండి, ఊళ్ళో వాళ్ళందరూ వీళ్ళు కోటీశ్వరుడు కోటీశ్వరుడు అని చెప్పుకుంటే చెప్పుకునే దాని మీద నీకు సంబంధాలు, మీ ఇంట్లో పిల్లలకు సంబంధాలు మంచివి రావచ్చు. అది మాయ అనుకోండి, అది ఊరికే ఉదాహరణ చెప్తున్నాను, ఆ గొడవలు మనకు వద్దు. వాస్తవ పరిస్థితులకి ఎప్పుడు దూరం అవ్వకూడదు. మంచి స్నేహాలు విడిచిపెట్టకూడదు. మనం మంచి స్నేహాలు విడిచిపెట్టేసామనుకోండి, మిగిలి దుఃఖం, మిగిలిది అశాంతి. చనిపోయి ఇక్కడ 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 అశాంతి పడ్డా పర్లేదు, చచ్చిపోయిన తర్వాత నరకం. శంకరాచార్యులు వారు అన్నారు ఒక చోట, అలా భక్తులు ఓ భక్తులు ఇలా కూర్చున్నాడు, ఎవడో అయ్యా ఆచార్యుడు అన్నాడు. అంటే బాగా పుస్తకాలు చదువుకున్నాడు, లేకపోతే బాగా పుస్తకాలు రాసేవాడు, ఉపన్యాసాలు చెప్పాడు, ఆచార్యుడేం ఆచార్యుడే అంటాడేమో, ఎవడో అయ్యా ఆచార్యుడు అన్నాడు ఒక భక్తుని అక్కడ కూర్చోబెట్టి. అంటే వాడు అన్నాడు, ఎవడైతే నా అజ్ఞానాన్ని పోగొడుతున్నాడు, ఎవడైతే నా క్షోభను పోగొడుతున్నాడు, వాడి దేవుడు వాడి ఆచార్యుడు అన్నాడు. అది అద్భుతమైన ఆన్సర్. ఆడ రాముడు ఇంకొకడు నాకు అనవసరం, ఆడ రాముడు అవచ్చు శివుడు అదంతా నాకు అనవసరం. ఎవడైతే నా క్షోభను పోగొడుతున్నాడు, ఎవడైతే నా అశాంతిని పోగొడుతున్నాడు, ఎవడైతే నా వాసన క్షయించేస్తున్నాడు, వాడు ఎవడైనా సరే వాడు నాకు ఆచార్యుడు, వాడు నాకు దేవుడు అంటాడు శంకరాచార్యుడు. ఆశ్చర్యపోయాడు ఈ సమాధానం. ఆయన శంకరాచార్యుడు అంటారు వాడు, ఈ మాటకు బిగిసిపోయాడు ఈ సమాధానం. నువ్వు నాకు ఆచార్యుడు అని చెప్పలేదు. బంగారం మన బంగారం, ఇంట్లోనో బంగారమే, కోపం వచ్చి దాని పెంట మీద పడేసిన బంగారమే. మన ఇంట్లోన బంగారం తీసుకెళ్లి కోపం వచ్చి పెంట మీద పడేసామనుకోండి, అది వెండైపోదు, పెంటలో ఉన్నది బంగారమే. శంకరాచార్య వారు యాదాలాపం కలిగాడు, రాముడా జీవుడా లేకపోతే శివుడా నారాయణుడు అది కదా అయ్యా నాకు, ఎవడైతే నా అజ్ఞానాన్ని పోగొడుతున్నాడు, ఎవడైతే నా అశాంతిని పోగొడుతున్నాడు, ఎవడైతే నా క్షోభను పోగొడుతున్నాడు, నాకు సంబంధించిన తరకు వాడు నాకు ఆచార్యుడు, వాడే దేవుడు, వాడే ఈశ్వరుడు, వాడే కర్త, నాకు ఈ సృష్టికి వాడే ప్రభువు, వాడే యజమాని అంటాడు. వండర్ఫుల్ రిప్లై. రాముడని కృష్ణుడని శివుడని ఏం చెప్పలేదు. నాకు జబ్బు పోగొట్టారు, నా జబ్బు పోగొట్టారు, నా జబ్బు పోగొట్టినాడే నిజమైన వైద్యుడు నాకు. నా జబ్బు అని పోగొట్టలేడు అనుకోండి, ఆడికి 100 డిగ్రీలు ఉన్నాయనుకోండి, నాకెందుకు నా జబ్బు, నా శరీరంలో జబ్బు ఆ డాక్టర్ గారు పోగొట్టలేరు, కానీ ఆ డాక్టర్ గారికి 100 డిగ్రీలు ఉన్నాయి, 100 డిగ్రీలు నేనేం చేసుకుంటాను. ఎవడైతే నా అజ్ఞానాన్ని పోగొడుతున్నాడు, ఎవడైతే నా క్షోభ జీవితంలో నేను పడే క్షోభను ఎవడైతే పోగొడుతున్నాడు, నా అశాంతిని ఎవడైతే తొలగిస్తున్నాడు, వాడు ఏ మతస్థులైనా సరే ఏ కులస్థులైనా సరే వాడు నాకు ఆచార్యుడు, ఆచార్యుడే మాతే కానీ వాడు దేవుడు కూడా నాకు అంట. శంకరాచార్యులు వారు ఈ సమాధానాన్ని చాలా సంతోషించారు. ఆచార్యులు రెండు విడిచిపెట్టకండి, రెండు గుర్తుపెట్టుకోండి, మీరు ఈ రెండు మాటలు విని ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీరు ఒకటి వాస్తవ పరిస్థితికి దూరం వెళ్ళకండి. నీకు 10 రూపాయలు నెల ఉంటా నెల ఉందని నీకు అర్థం అవ్వాలి, 10 రూపాయలు అప్పు ఉంటే అప్పు ఉందని అర్థం అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు మన మిషన్ కుట్టినాడు దగ్గర చొక్కా కుట్టించుకోవాలంటే మన ఆదిత్యే కుట్టించుకుంటాం కదా. అలాగే మీరు వాస్తవ మీ కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టే మీరు మసులుకోండి. నీకు అర్థమవుతుంది, వాస్తవ పరిస్థితులు గొప్పలకు వెళ్ళకండి, గొప్పలకు వెళ్ళొద్దు, మీ వాస్తవ పరిస్థితులు దృష్టిలో పెట్టుకోండి. 100,000 రూపాయలు అంటే 100,000 రూపాయలలాగా ఉండండి, కానీ 10 రూపాయలు ఉంటే 100,000 రూపాయలు ఉన్నట్టు ఉండకండి. మీ 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి 10 రూపాయలు ఉన్నట్టు ఉండొద్దు. మీ వాస్తవ పరిస్థితులను బట్టి మీరు అంచనా వేసుకోండి మిమ్మల్ని. ఒకటి, మీ ఇంటికాడిన వాస్తవ పరిస్థితులు మీరు దృష్టిలో పెట్టుకుని జీవిస్తూ, ఓ పక్కన అలా జీవిస్తూ ఆధ్యాత్మిక అభివృద్ధి గమ్యంగా పెట్టుకోవాలి. అది ఈ రెండు జ్ఞాపకం పెట్టుకోండి. మన ఇంట్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మనం జీవించటం, మన ఇంట్లోని పరిస్థితికి అనుగుణంగా జీవించడం. కానీ ఇది గమ్యం కాదు. మన ఇంట్లో మనుషులు స్వప్నం ఎంత నిజమో మన ఇంట్లో ఉన్న మనుషులు కూడా అంతే నిజం. ఇది గమ్యం కాదు. కానీ వాస్తవ పరిస్థితిని విడిచిపెట్టకూడదు. ఈ వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, మన కుటుంబ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తూ గమ్యం ఏంటి? మోక్షం. గమ్యం ఏంటి? మోక్షం. మోక్షాన్ని గమ్యంగా పెట్టుకుని ఇక్కడ పరిస్థితులను అర్థం చేసుకుని ప్రవర్తిస్తూ ఆ లోపల మోక్షం కోసం, మోక్షం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఈ శరీరాన్ని విడిచిపెట్టి మనం బయటికి వెళ్ళిపోవాలి. అది పద్ధతి. అసలు ఇంకోటి, మీకు దుఃఖం వస్తుందనుకోండి, బయట ఎవరు కారణం మీరు అనుకోవద్దు. మీ దుఃఖానికి మీరే కారణం. అది బాగా అర్థం చేసుకోండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోలేరనుకోండి, మీకు 100 కోట్లు ఉంటే మీకు దుఃఖం వచ్చేస్తుంది. మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటున్నారనుకోండి, జ్ఞానం, ఆత్మజ్ఞానం సంపాదించుకుంటున్నారనుకోండి, మీకు తాడు బొంగరం లేకపోయినా, 2 పూట్లు తినటానికి అన్నం లేకపోయినా, ఏమండి, మీరు మహాచక్రవర్తిలా ఉంటారు. నేను చూశాను ఏమీ లేని వాళ్ళు కూడా గొప్ప ఆనందంగా ఉండటం చూశాను. మనకు అన్నీ ఉండి ఏడుస్తూ కూర్చు, రోజు ఏడిపే, ఇంకా పని అంటే ఏడవటమే పని. బ్యాంకులో డబ్బు ఉంటుంది, ఇంటికాడ పొలాలు ఉంటాయి, మీకు అర్థం వచ్చింది, ఈ మెడలో బంగారం ఉంటుంది, పని ఏంటంటే ఏడవటం పని. అంటే దాని అర్థం ఏంటి? మనకు జ్ఞానం లేదని అర్థం. ఇప్పుడు బయట కారణాల వల్ల దుఃఖం రాదు. మళ్ళీ మనం అర్థం చేసుకుంటే మన మనస్సు అంతర్ముఖం అవుతుంటే, రాగద్వేషాలు తగ్గించుకుంటుంటే, మన బుద్ధికి సూక్ష్మత, కలుగుతుంటే, మనం పవిత్రులు అవుతుంటే, మనకు సుఖం అందుకుంటుంది, శాంతి తెలుస్తుంది, మనం ఎవరిగా ఉన్నామో దాని తాలూకు ఎరుకు మనకు కలుగుతుంది. బయట పరిస్థితులు ఎప్పుడు ఒక రకంగా ఉండవు. మీరు అర్థం చేసుకోండి, బయట పరిస్థితులు ఎప్పుడు ఒక రకంగా ఉండవు. ఇవాళ కష్టపడేవాళ్ళు రేపు సుఖపడవచ్చు, ఇవాళ సుఖపడేవాళ్ళు రేపు కష్టపడవచ్చు, ఇవాళ సంతోషంగా ఉన్నవాళ్ళు రేపు దుఃఖపడవచ్చు, ఇవాళ దుఃఖపడేవాళ్ళు రేపు సంతోషపడవచ్చు. ఈ బాహ్య పరిస్థితులు స్వప్నం. అది ఒకవేళ నిజంగా మీ రోజులు బాగా వెళ్ళిపోతున్నాయని కొన్ని స్వప్నం, అది ఒకవేళ కష్టం గడుపుతున్నాయని కొన్ని రోజులు, అది స్వప్నమే. ఇది మహాస్వప్నం. ఇందులోంచి మేలుకుంటే కదా నీకు మోక్షం. వాస్తవ పరిస్థితులకి దూరం అవ్వకూడదు. నీకు 10 లక్షల రూపాయలు అప్పు ఉంటే 1 కోటి రూపాయలు నెల ఉందనుకోకూడదు. మీ పరిస్థితులు, కుటుంబ పరిస్థితుల గురించి అంచనా వేసుకుని దాన్ని తగ్గట్టుగా ఉండాలి. గొప్పలకు వెళ్ళకూడదు. కానీ గమ్యం అది కాదు. గమ్యం ఊరికే రోజులు, కుటుంబం రోజులు గడిపేసుకోవడం గమ్యం కాదు. కానీ శరీరం ఉంది కాబట్టి ఆ బ్యాలెన్స్ చూసుకుంటే సరిపోతుంది. కానీ గమ్యం మోక్షం, గమ్యం శాంతి, గమ్యం భగవద్ అనుభవం. ఇది గమ్యం కాదు, అది గమ్యం. ఈ 3 నిదానంగా ఉండేలా చూసుకోవాలి. 1 మనస్సు, 2 వాక్కు, 3 చేత. ఇవి త్రికరణాలు అంటారు. ఈ 3 ఆలోచన సరిగ్గా ఉండాలి. తర్వాత మాట సరళంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి. మాట సౌమ్యంగా ఉండాలి, ఆలోచన సక్రమంగా ఉండాలి, ఆలోచన క్రమంగా ఉండాలి, మాట సౌమ్యంగా ఉండాలి, చేత కూడా సౌమ్యంగా ఉండాలి. ఆ చేత కూడా ఎలా ఉండాలంటే టామ్ టామ్ ఉండకూడదు. నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, ఓ నిలకడగా ఉండాలి, నిదానంగా ఉండాలి. గుర్తింపులతోటి పని లేకుండా చేసుకుపోవాలి. గుర్తింపులు లేకుండా, మనం గుర్తింపులతోటి పని లేకుండా చేస్తే భగవంతుడు గుర్తిస్తాడు. లోకం గుర్తింపుల కోసం చేస్తే లోకం గుర్తిస్తుంది, భగవంతుడు గుర్తించడు అసలు సొన్న. మనం మంచి చేయాలనుకోండి, మంచి అనుకుంటే అది మంచి చేసి వదిలేయటమే. దానివల్ల ఏదో పుణ్యం వస్తుంది, మనకి ఇంకేదో వస్తుంది, అలా వద్దు. అలా వస్తే బుద్ధి మురికైపోతుంది. అలాగే అటువంటి గొడవల్లోకి వెళ్తాం అనుకోండి, బుద్ధి పాడైపోతుంది. ఆ సూక్ష్మ బుద్ధి రాదు. మనం ఇది మంచి అని అనుకుంటాం అనుకోండి, అది మంచి చేసి వదిలేయటం. దాని గురించి ఆ ఎక్స్పెక్టేషన్ ఇంకా అక్కర్లేదు. నువ్వు మంచి మంచి కోసమే చెయ్యి. ఏదో వస్తుందని ఆశించేయొద్దు. వస్తే వస్తుంది, రాకపోతే రాదు. నువ్వు ఆశించకపోతే వచ్చిన నేను బంధించదు, ఆశించి తెచ్చుకున్నది బంధిస్తుంది. ఇక్కడ జ్ఞాపకం, మన జీవితంలో ఆశించి తెచ్చుకుంటే తప్పనిసరిగా బంధిస్తుంది. మనం ఏం ఆశించకుండా, మనకేం ఆసక్తి లేకుండా ఏదైనా వచ్చిందనుకోండి, అది మనల్ని బంధించదు. మనకి ఇష్టాయిష్టాలు తగ్గించుకోలేమనుకున్న మాట వచ్చి ఇంకా మనసుకి నిర్మలత్వం రాదు. మనసుకి నిర్మలత్వం రాదనుకోండి, అది లోపలికి వెళ్ళదు. అది లోపలికి వెళ్ళదు అనుకోండి, వస్తువు మన లోపల ఉన్న బంగారం మన ఎరుకులోకి రాదు. ఉన్న ప్రయోజనం ఏంటి? మన ఎరుకులోకి రాదు. అది ఎరుకులోకి రాకపోతే మనం సుఖం తెలియదు. రోగం అంతా దేహంలో ఉంది. అసలు దేహం అంటే దేహం, ఈ గోడ అంటే దేహం. దేహము నేననుకుంటాం కదా, అందరూ దేహం నేనని దేహం నే. ఆ దేహము నేనని తలంపులోనే మొత్తం రోగం అంతా ఉంది. ఇప్పుడు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం అనుకోండి, మన రోగ కారణం ఆయనకు అర్థం అవ్వలేదనుకోండి. మామూలు రోగానికి మందులు ఇచ్చారనుకోండి, 4 నెలలు 5 నెలలు తగ్గిపోవచ్చు. కానీ లోపల కారణం తగ్గలేదనుకోండి, మళ్ళీ 6 నెలలకు మళ్ళీ జబ్బు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి తలకాయ పోటు వస్తుంది అనుకోండి, ఏ కారణం వల్ల తలకాయ పోటు వస్తుందో డాక్టర్ గారికి అర్థం అవ్వలేదనుకోండి, మామూలుగా ఏదో మందులు ఇస్తారనుకోండి, తగ్గిపోవచ్చు. 4 నెలలు 5 నెలలు తగ్గిపోవచ్చు, మళ్ళీ 6 నెలల్లో తలకాయ పోటు వచ్చేస్తుంది. అయితే దానికి కారణం లోపల ఉంది. అలాగే మనకు బోళ్ళ తలంపులు వస్తున్నాయి. మన శరీరానికి రోగాలు వచ్చినట్టే మన మనసుకు తలంపులు వస్తున్నాయి, అనేక ఆలోచనలు వస్తున్నాయి. ఇక్కడ పూసల దండ ఉంది అనుకోండి, పూసల దండ లోపల దారం ఉంటుంది. పూసల దండలో లోపల దారం ఉంటుంది, పైనేమో పూసలు ఉంటాయి. అలాగే మనకి ఎన్ని ఆలోచనలు వచ్చినా ఈ ఆలోచనలు అన్నింటిలోనూ అడుగుని ఈ ఆలోచనలకు ఆధారంగా ఈ ఆలోచనలు అడుగులో దేహము నిలిన తలంపు దారం కింద ఉంటుంది. దేహము నిలిన తలంపు అందరికీ ఉందా లేదా? అందరికీ ఉంది. ఇక్కడ ఉంది సైతాన్ అంతా, ఇక్కడ ఉంది. ఆ దేహము నేను అనే తలంపు ఎంతకాలం ఉందో అంతకాలం ఇతర తలంపులు వస్తాయంటే ఇదే మొదటి తలంపు, ఇదే ఈ మొదటి తలంపు. దేహం మనం ఏమనుకుంటున్నామంటే లోపల ఉన్న వస్తువునే దేహం అనుకుంటున్నాం, లోపల ఉన్న వస్తువునే బ్రహ్మం అనుకుంటున్నాం. అంటే లోపల బ్రహ్మం ఉంది, ఆ బ్రహ్మమును దేహం అనుకుంటున్నాం, ఆ బ్రహ్మమును జీవుడు అనుకుంటున్నాం, ఆ బ్రహ్మమును ఏది ఏదో అనుకుంటున్నాం. బ్రహ్మమును బ్రహ్మముగా తెలుసుకోలేకపోతున్నాం. ఆ బ్రహ్మము ఉన్నది ఒకటే, ఒక్కటంటే ఒకటే, అది ద్వితీయం లేనే లేదు. ఆ బ్రహ్మమునే ఒకటి జీవుడు అనుకుంటున్నాడు, ఒకడు ఏదో ఇంకోటి అనుకుంటున్నాడు, ఒకడు శరీరం అనుకుంటున్నాడు, ఒకడు ఇంకోటి అనుకుని మరొకటి అనుకుంటున్నాడు. ఆ వస్తువుని ఉన్నది ఉన్నట్టుగా యాజిటీజీగా నువ్వు అది అవ్యక్తం చేసుకోలేకపోతే నీకు పునర్జన్మలు తప్పవు. నీకు రోగం వస్తుంది, రోగ కారణం తెలియకపోతే తాత్కాలికంగా రోగం తగ్గిన పెర్మనెంట్గా తగ్గుతాం. అలాగే నీకు మంచి ఆలోచనలు రావచ్చు, చెడ్డ ఆలోచనలు రావచ్చు. ఈ ఆలోచనలు ఏ నేనుకు వస్తున్నాయి, ఏ నేనుకు వస్తున్నాయి? దేహంని దేహగత ఎవడైతే దేహగతమైన నేనుకి, దేహము నేననే ఆలోచనకి, దేహము నేననే తలంపుకి ఇతర తలంపులు వస్తాయి, దేహము నేననే ఆలోచనకి ఇతర ఆలోచనలు వస్తాయి. ఆ దేహము నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది?
ఆ దేహము నేను అనే తలంపు నీకు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియటం లేదు. అది ఎక్కడి నుంచి వస్తుందో, ఆ మూల తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుందో, ఈ మూల తలంపును దాని మూలంలోకి ఉపసంహరించడమే సాధన యొక్క గమ్యం, దాని ప్రయోజనం అది. ఈ మూల తలంపు దాని మూలంలోకి ఉపసంహరించి ఆ మూలం యొక్క తలంపు, మూల తలంపు దాని మూలాన్ని కనుక ఎరుకులోకి తెచ్చుకుంటే, మూల తలంపు దాని మూలాన్ని చూసిన వెంటనే మూల తలంపు అణిగిపోతుంది. అణిగిపోతే నువ్వు అణిగిపోవు. మూల తలంపు మూలంలోనే అక్కడ బ్రహ్మం ఉంది, అక్కడ జ్ఞానం ఉంది, అక్కడ శక్తి ఉంది, అక్కడ ఆనందం ఉంది, అక్కడ చావులేని పదార్థం ఉంది. ఈ శరీరం చనిపోకముందే ఈ మూల తలంపు ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు తెలుసుకోగలిగితే, ఆ మూల తలంపు మూలంలోనే చావులేని పదార్థం ఉంది. ఆ చావులేని పదార్థం నీకు ఎరుకులోకి వచ్చినప్పుడే అయ్యా నీకు శాశ్వతంగా నువ్వు రోగాల్లోంచి, మానసిక రోగాలు, శారీరక రోగాల్లోంచి బయటపడేది. ఆ మూల తలంపు మూలం మనకు తెలియదు అనుకోండి, ఇంక ఈ శరీరం పోయినా ఇంకో శరీరం వచ్చేస్తుంది. ఆ మూల తలంపు మూలంలోనే బ్రహ్మం ఉంది. అది మనకు ఎరుకులోకి రాదనుకోండి, మృతం అమృతం. శరీరం చనిపోతుంది. శరీరం చనిపోయినా ఒక చావు లేని పదార్థం ఎక్కడుంది? ఎక్కడ హృదయంలో ఉంది, ఆధ్యాత్మిక హృదయంలో ఉంది. ఈ శరీరం చనిపోకముందే ఈ చావు లేని సత్పదార్థాన్ని కనుక ఎరుకులోకి తెచ్చుకోగలిగితే, దేహం ఉండగానే ఎక్కడొక దేహం ఉన్నవాడికి ప్రపంచం, దేహం లేనివాడికి ప్రపంచం లేదు. దేహం ఉండగానే నువ్వు రాగద్వేషాలు వేగం తగ్గించుకుంటే, ఇవి రాగద్వేషాల యొక్క దేహం చనిపోయిన తర్వాత కాదు, దేహం ఉండగానే రాగద్వేషాలకు వేగం తగ్గించుకుని వాడికి బ్రహ్మానుభవం కలుగుతుంది. దేహం చనిపోతుంది. దేహం చనిపోయిన నీకు చావు లేని సత్పదార్థం ఒకటి ఉంది హృదయంలో, అది దానికి చావు లేదు, అది నీవై ఉన్నావు. పద్మజ అరుణాచల శివచి ఎప్పుడు మారేయమంటారని కనిపెట్టుకున్నట్టుంది మీ సాధన. మొక్కుబడికి అది మొక్కుబడి అంటారు, అది లాంఛనాలు మొక్కుబడులు అంటే అంతే. అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడా, నీ పేరు నేను మొదటిసారిగా వినగాను. అరుణాచలం అంటే ఈశ్వరుడు అనుకున్నాను, కొండ అనుకోలేదు. అరుణాచలం అనే స్ఫురణ నా హృదయంలో ఉండేది చిన్ననాటి నుంచి. కానీ అరుణాచలం అది జ్ఞాన పంచాక్షరి. అరుణాచలం అంటే చిన్నప్పటి నుంచి నేను ఈశ్వరుడు అనుకున్నాను. అంటే ఈ లోకానికి ప్రభు ఎవరో, ఈ లోకానికి కర్త ఎవరో, ఎవడైతే ఈ లోకాన్ని సృష్టిస్తున్నాడో, ఎవడైతే ఈ లోకాన్ని పోషిస్తున్నాడో, ఎవడైతే ఈ లోకాన్ని లయం చేస్తున్నాడో వాడనుకున్నాను. అరుణాచలం అంటే ఈస్తుడనే స్ఫురణ ఉండేది. తర్వాత ఎప్పుడో తెలిసింది అరుణాచలం అంటే ఒక కొండని, ఆ తిరువనమలైన ఒక కొండని, కొండ రూపంలో అరుణాచలేశ్వరుడు ఉన్నాడని తర్వాత ఎప్పుడో తెలిసింది అయ్యా నాకు. కానీ మొట్టమొదట ఈశ్వరుడంటే, అరుణాచలేశ్వరుడంటే సృష్టికర్తనే నాకు అనుభవం ఉండేది. నాకు మా హృదయంలో అలా స్ఫురించేది అరుణాచలేశ్వరుడు. కానీ నేను నిన్ను కట్టుకున్నాను. నాకు తెలుసునో నాకు తెలుసో తెలియకో నా ప్రారంభం ఎలా ఉందో, మరి నేను నిన్ను కట్టుకున్నాను. నిన్ను కట్టుకున్నాక నన్ను చంపేసావు నువ్వు. నిన్ను కట్టుకున్నాను నేను. నిన్ను కట్టుకున్నాను ఎవడన్నా బతకనిస్తావు నువ్వు అసలు? అసలు నిన్ను కట్టుకున్నాను ఎవడైనా బతకనిస్తావు అరుణాచలేస్తాడు నువ్వు? నువ్వు జీవితంలో నీకు ఇంకేం పని లేదు. నీకు నీకు ఇంకేం అరుణాచలేస్తాడో నీకు పని ఏంటంటే ఒకటే పని, ఇంకో పని లేదు. ఎవడైతే నిన్ను కట్టుకున్నాడో, ఎవడైతే నిన్ను ఆశ్రయిస్తున్నాడో, ఎవడైతే చెట్టుని చెట్టు చుట్టూరు తీగ ఎలా పాకుతుందో అలాగే అరుణాచలేస్తాడో, నిన్ను ఆధారంగా పెట్టుకుని నిన్ను ఎవడైతే పాకుతున్నాడో నీ చుట్టూరుని, చెట్టు చుట్టూరు తీగ ఎలా పాకుతుందో నీ రూపం చుట్టూ నీ నామం చుట్టూ ఏ జీవుడైతే పాకుతున్నాడో వాడిని బతకనిస్తావా? ఆయన చంపటమే నీ పని అరుణాచలేశ్వరుడు. ఆయన నిన్ను కట్టుకోవడమే పొరపాటు. అసలు నిన్ను కట్టుకున్నాక ఆయన ఉండనిస్తావా? నువ్వు జీవలక్షణాలు, జీవలక్షణాలు పోగొట్టుకోవటం నీకు ఇంకో పని లేదు. జీవలక్షణాలు పోగొట్టడం నువ్వు పనిగా పెట్టుకున్నావు, నీకు ఇంకో రెండో పని లేదు. ఎవడైతే నిన్ను ఆశ్రయించాడో వాడి జీవలక్షణాలన్నీ పోగొడతావు. ఎప్పుడైతే జీవలక్షణాలన్నీ పోయినాయో వాడు వాడికున్న బ్రహ్మం వాడికి ఎరుకులు ఒక అప్పుడు బ్రహ్మం మీద జీవబుద్ధి ఉండదు ఆడికి. వాడి బ్రహ్మమే తెలుసున్న బ్రహ్మమే, తెలియపోయినా బ్రహ్మమే. ఆడికి తెలియపోయినా చావులేని సత్పదార్థమే. ఆడు మృతం కాదు, ఆడు అమృతమే తెలియపోయినా. అయితే అమృతానుభవం పొందటానికి, ఆత్మానుభూతి పొందటానికి ఈ జీవలక్షణాలు అడ్డొస్తున్నాయి. ఆ జీవలక్షణాలను కాల్చి బూడు చేయటం నీకు పని అయ్యా? ఇంకో రెండో పని పాటు లేదు నీకు. ఎవడైతే నేను ఆశ్రయిస్తున్నాడో ఆ జీవలక్షణాన్ని పోగొడతావు, ఆ జీవత్వాన్ని పోగొడతావు. అదే పని. జీవత్వాన్ని పోగొట్టిన పని కింద పెట్టుకున్న నువ్వు నా జీవత్వాన్ని పోగొట్టుకుంటా ఎలా ఉంటావు అరుణాచలేశ్వరుడా? నీకు అదే పని కదా, ఇంకో పని లేదు నీకు. అసలు నిన్ను కట్టుకోవడంలో ఎలా తయారైన అరుణాచలేశ్వరుడా? ఇంకో పని లేదు, నువ్వు చేస్తావు, ఇంకో పని నీకు చేత కాదు. ఎవడైతే ఆ చెట్టుని పట్టుకుని చెట్టు తీగి తీగలు చూడండి, చెట్టుని అల్లుగుపోతాయి. అలాగే మీరు ఏదైనా పాది పెట్టారు, ఏది పెట్టారనుకున్నా అది పందిరిని అల్లుగుపోతాయి. అలాగే ఎవడైతే నీ రూపాన్ని నీ నామాన్ని ఎవడైతే అల్లుగుపోతున్నాడో, ఎవడైతే నిన్ను స్మరించుకుంటున్నాడో, ఎవడైతే నిన్ను కట్టుకున్నాడో వాడి జీవలక్షణాలు పోగొట్టే పని అని పని అది. అట్టినప్పుడు నేను నిన్ను కట్టుకున్నాను, నేను నిన్ను కట్టుకున్నాను, నా జీవలక్షణాలు పోగొట్టుకున్నా నువ్వు ఎలా ఉంటావు? నీ ఉద్యోగం అదే కదా అరుణాచలేశ్వరుడు. నువ్వు చేసే ఉద్యోగం అది. ఎవడైతే నిన్ను ఆశ్రయించాడో, ఎవడైతే నిన్ను చుట్టుకుంటున్నాడో వాడి యొక్క దేహభావన, దేహాత్మ భావన, ఆ దేహభ్రాంతి పోగొట్టే నీ పని పెట్టుకున్నావు, అదే పని పెట్టుకున్నావు. అడ్డప్పుడు నాకు మటుకు వేరుగా ఎందుకు చేస్తావు? నాకు కూడా నా జీవలక్షణాలు పోగొట్టే అందరికీ చేసినట్టు నాకే చేస్తావు. నిన్ను కట్టుకోవటం వాడు వచ్చింది గొడవ అంతని వారిని ఆచరిస్తాను. అంటే అనుభవం ఎలా తీసుకొస్తాయంటే దేహభావన ఎప్పుడైతే నశించిందో మనకి, ఆ పుండంతా అక్కడ ఉంది. ఇప్పుడు మనం ఏది, ఇప్పుడు నేను అంటాం చూడండి, మనం ఆ నేను నిజం కాదు. మనం నేను అంటాం చూడండి, అది నిజం కాదు. నిజమైతే మనకు అది నిజం కాదు కాబట్టి అశాంతిలో ఉంటున్నాం మనం. అది నిజం కాదు. దేహము నేను అనేది నిజం కాదు. దేహంతో తాదాత్మ్యం పొందే అది ఆ నేను నిజం కాదు. ఏమండి ఈ దేహగతమైన నేను ఎంత నిజమో ఇతర లోకాలు కూడా అంతే నిజం. ఇవన్నీ స్వప్నమే, ఇతర లోకాలు కూడా స్వప్నమే. ఇవన్నీ నేను అనేది
అది దేహగతం, అది మనోగతం, అది మనస్సుకు పరిమితం, దేహానికి పరిమితం. దాంట్లో కల్మషం, నేను నేనది కల్మషం, నే కల్మషం. ఇప్పుడు మనం ఏదైతే నేను నేనంటున్నాం, ఆ నేనులో స్వచ్ఛత ఉండదు, అది స్పష్టత ఉండదు, పైగా కల్మషం ఉంటుంది అందులో. ఎంచేది కల్మషంగా ఉంటుందంటే ఏదో ఒక పేరుతోటి, ఏదో ఒక రూపంతోటి, ఆ మనస్సుతోటి, లోపల ఉన్న మనస్సుతోటి, ఈ దేహంతో, తాను కాని దానితో కలిసిపోయి ఉంటుంది. దాని తానుతో దాని కాని దాని తాను కాని దానితో తాదాప్యం పొంది ఉంటుంది. అంచేత అది ఎప్పుడు కల్మషంగానే ఉంటుంది. భయ్యా, ఏదైతే నువ్వు నేను నేనంటున్నావో ఆ నేను నిజం కాదు. ఆ నేను మట్టుకి నిజం కాదు, కానీ అది నువ్వని, అది నిజమని నువ్వు అనుకుంటున్నావు. అది నిజమని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నేనే ఉన్నావు తెలుసుకోవడానికి విచారణ చేయటం లేదు. ఎప్పుడో వస్తుంది సత్కర్మలు చేయి చేయగా, బహుజన్మలు బహుజన్మల్లో నువ్వు సాధన చేయగా చేయగా, బహుజన్మలు ఈశ్వరు ప్రీతి కోసం నువ్వు పనిచేస్తే, బహుజన్మలు ఈశ్వరుని స్మరించగా స్మరించగా, ఎప్పుడో ఈ నేను గురించి విచారణ చేసే బుద్ధి కలుగుతుంది. అయితే నీకు బుద్ధే కలగదు. నిన్ను కట్టుకున్నాక నన్ను ఉండనిస్తావా అరుణాచలేశ్వరుడా? ఈ దేహగతమైన నేను ఉండనిస్తావని నేను కట్టుకున్నాకనే మనెవరు బ్రహ్మం, కానీ ఆ బ్రహ్మమనే దేహం అనుకుంటున్నాం, ఆ బ్రహ్మమనే జీవుడు అనుకుంటున్నాం. బ్రహ్మము బ్రహ్మముగా ఈ మనం బ్రహ్మము బ్రహ్మము బ్రహ్మముగా మనకు ఏదిగా మనం ఏదిగా మనం ఉన్నామో దాని తాలూకు ఎరుక వచ్చే వరకు అది దేహం అనుకుంటాం, లేదా అదే జీవుడు అనుకుంటాం, అదే మనస్సు అనుకుంటాం, అదే కానిది అదేదో ఊహించుకుంటూ ఉంటాం. దాని గురించి మనకి అసలు వస్తువు మనకు అర్థమయ్యే వరకు ఏదోటి ఊహించుకుంటూ ఉంటాం. అంటే నిజం మన హృదయంలో నిజం మనకి ఎరుకులోకి వచ్చే వరకు నిజమ కాని దాన్ని నిజం అనుకుంటూనే ఉంటాం. ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలో కూడా. ఈ జన్మలో కాదు, రాబోయే జన్మల్లో కూడా. ఎప్పుడో ఆ డివైన్ ఇంటర్ఫీరెన్స్, ఎప్పుడో ఈశ్వర అనుగ్రహం, ఆ దైవ వర్షం కింద కురిస్తే, ఆ బుద్ధ దేవుని థాయిలాండ్లో వర్షం కురిసి బయట మట్టి ఎలా తీసేసిందో అలాగే, అలాగే దైవానుగ్రహం వర్షం కింద కురిస్తే ఈ మట్టి పోవాలి. కానీ ఈ గొడుగుల గొడుగులు అడ్డు పెట్టారు ఏంటి మట్టి పోకుండా, అంటే విగ్రహం కరిగిపోతుంది అని. మట్టి పోకుండా గొడుగులు అడ్డు పెట్టారు, మీకు అర్థమవుతుందా? అలా ఈశ్వరుని దయ కనుక మనకు వస్తే, ఈశ్వరుని అనుగ్రహం మనకు వస్తే, ఈ భౌతికమైనటువంటి ఆటంకాలు ఎన్నున్నా, భౌతికమైన ఆటంకాలు ఎన్నున్నా, ఈ ఆటంకాలు ఆ ఈశ్వర అనుగ్రహం ఉంది పనికిరావు. ఈ ఆటంకాలు అనేది తీసవతల పడేసి ఈశ్వర అనుగ్రహంతో మనల్ని ముద్ద చేసి మన జీవలక్షణాలు తీసేసి భగవంతుడైన స్వరూపాన్ని ఇస్తాడు, అది మోక్షం. గాలివాన వస్తుంటే గొడుగులు ఏం చేస్తాయండి? మామూలు వర్షానికి గొడుగు కాదు, గాలివాన వస్తుంటే గొడుగులు ఎందుకు పనికి వస్తాయి? అలా ఈశ్వరుని దయ్యా ఆ ఈశ్వర అనుగ్రహం మనల్ని తడిపేస్తంటే, ఒకరు భౌతికమైన ఇబ్బందులు, భౌతికమైన ఆటంకాలు, ఆ బ్రహ్మానుభవం పొందడానికి భౌతికమైన ఆటంకాలు ఉండొచ్చు మనకి, తర్వాత మానసికమైన బలహీనతలు కూడా ఉండొచ్చు. కానీ ఈశ్వరుని దయ ముందు, ఈశ్వరుని అనుగ్రహం ముందు ఏ పాటి అడ్డుకోవటానికి? రామకృష్ణ పరమహంస చెప్పాడు, కొంతమంది ఒక పుట్టుకతోటే గురువులు అయిపోతారట, కొంతమంది అసలు పుట్టుకతోటే గురువులు అట్టండి, కొంతమంది పుట్టుకతోటి గురువులు అవ్వరటండి. సాధన చేసి సాధన చేసి సాధన చేసి ఆ లోపల బ్రహ్మానుభవం పొందేటప్పుడు గురువులు అవుతారటండి. కొంతమంది పుట్టుకతోటే గురువులుగా వస్తారటండి, కొంతమంది సాధన చేసి సాధన చేసి సాధన చేసి ఆ లో సాధన చేసి వాళ్ళు తరించి లోపల బ్రహ్మానుభవం పొందాక గురువులు అవుతారటండి. ఇటు ఉన్నారు అటు ఉన్నారు, కానీ ఎవడైనా గురువే. మీరు కోటీశ్వరుల ఇంట్లో పుట్టినా కోటీశ్వరులే, మీరు కోటీశ్వరుల ఇంట్లో పుట్టకపోయినా దరిద్రుల ఇంట్లో పెట్టి కోటి రూపాయలు సంపాదించుకున్నారనుకోండి, మీరు కోటీశ్వరులే.
అలా పుట్టుకు చోటైనా గురువుగా పుట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు. పుట్టుకు చోట గురువుగా పుట్టకపోయినా వాళ్ళు సాధన చేసి నిష్కామకర్మ చేసి సౌహృదయంతో సద్భుతంతో సద్భుతితోడు జీవించి కపటం ఎలా ఉంటుందో మోసం ఎలా ఉంటుందో తెలియకుండా జీవించి అలా గురుస్థానం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో. వేదంలో నాలుగు మాటలు చెప్పాడు దీన్ని, ఏమంటే మహావాక్యాలు అంటారు. ఇట్లు మహావాక్యాలు అంటారు, ఇట్లు మనం రోజు ధ్యానం చేయవలసినటువంటి మాటలు. ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి అయమాత్మా బ్రహ్మ అహం బ్రహ్మాస్మి. చాలామంది ఆశ్రమాల్లో గోళ్ల మీద రాస్తారు ఈ మాటలు. మన ఇళ్ళకాడ ఎవరు రాసుకోరు కానండి, పెద్ద పెద్ద ఆశ్రమాల్లో ఈ మాటలు గోళ్ల మీద రాస్తారు. ఈ వాక్యం ఒక వేదంలో ఒక వాక్యం ఉంది, ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి. ఆశ్రమాల్లో గోళ్ల మీద రాస్తారు. అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, ఆత్మజ్ఞానమే బ్రహ్మం. అంటే మన మనస్తోడు సంపాదించింది ఆత్మజ్ఞానం కాదు. ఎక్కడైతే మనస్సు అణిగిపోతుందో, ఎక్కడైతే ఇంద్రియాలు అణిగిపోయాయో, ఎవడైతే ముక్కులో గాలి తిరుగుతున్నప్పటికీ చచ్చిన వాళ్ళలాగా బతుకుతున్నాడో, మనస్సుతోటి ఇంద్రియాలతో తెలుసుకునేది కాదు ఏది, బ్రహ్మం. ఎక్కడైతే మనస్సు అణిగిపోయిందో, ఎక్కడైతే ఇంద్రియాలు అణిగిపోయినాయో, అక్కడ బ్రహ్మము నీకు ఎరుక్కులోకి వస్తుంది. అదే జ్ఞానం, అదే శాంతి, అదే అమృతం, అదే ఆనందం. ఉండటం అంటే అదే. సత్యం జ్ఞానం అనంతం, అదే సత్యం. సత్యం అంటే మనం వ్యవహారిక సత్యాలు కాదు, అదే సత్యం, అదే జ్ఞానం, అదే ఆనందం, అదే అనంతం, అంతం లేనిది. అంటే ఆ బ్రాహ్మ్యస్థితి పొందిన వాడిని సృష్టి ఏమి చేయలేదు, ఆ సృష్టిలోంచి వాడు విడిపోతాడు. మళ్ళీ సృష్టి వచ్చినప్పుడు వాడి సృష్టిలో కలవడాడు, మళ్ళీ సృష్టి వచ్చినప్పుడు సృష్టిలో కలవడు. ఎప్పుడైతే సృష్టిలోకి రాడో వాడు లయం అవటం ఉండదు. అసలు అబౌ క్రియేషన్ అంటే లోకం ఉండగానే ఆ లోకానికి అతీతం అవుతాడు, దేహం ఉండగానే దేహానికి అతీతం అవుతాడు. దేహం చనిపోతున్నప్పుడు కూడా నేను చనిపోతున్నానని తలం పాడుకుండదు. పైగా దేహానికి చాకరీ, దేహాన్ని చేసి చాకరీ పోతుంది అనుకుంటాడు వాడు. ఇప్పుడు మనకు ముసలితనం వస్తుందంటే చావు దగ్గరికి వస్తుందని అర్థం అంట. మనకి నెమ్మదిగా ముసలితనం వస్తుంది అనుకోండి, ముసలితనం వస్తుందంటే ఏంటంటే చావు దగ్గరికి వస్తుందని అర్థం. అంచేది మనం ముసలి వాళ్ళు అయిపోయి మనం పనికిపాట్లు లేకుండా కూర్చుందాం అనుకోకండి. ఇంకా ఏదో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు టైం ఉంటే ఆ కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఈ 4 సంవత్సరాలైనా బ్రాహ్మ్యస్థితిని పొందాలి మనం. అది కృష్ణుడు ఏమని చెప్పాడంటే, ఇప్పుడు మీకందరికీ డబ్బు విలువ తెలుసు. ఒక బత్తాయికాయ కొనడానికి 1.5 బేరం ఆడతారు. ఏం చేసి బేరం ఆడుతున్నారు, డబ్బు విలువ మీకు తెలుసు కాబట్టి. గోటేటి రాఘవరాజు గారు 12 బత్తాయికాయలు కొనాలంటే 1 గంట బేరం ఆడేవారట. అమ్ముకున్నాడని రాజుగారు నాకేం మిగిలినవరండి బాబు అని ఓడట్నాడు. మీద రూపాయి డబ్బుల కోసమే కదా దుకాణం పెట్టుకున్నా, రాజుగారు నాకేం మిగిలినవరా అని ఓడట్నాడు. ఏదో పావులా డబ్బులు తినటానికే కదా బత్తాయికాయలు అమ్ముకుంటా, మీరు ఏంటి 1 గంట బేరం ఆడుతున్నారు, మా నోట్లో ఏం పడినవరా అని.
అంటే మీకు ఎందుకు చెప్తా అంటే మన అందరికీ డబ్బు విలువ తెలుసు మనందరికీ, కానీ తెలియదల్ల ఏంటంటే కాలం విలువ తెలియదు. మీ కాలాన్ని మీరు పాడు చేసుకుంటున్నారు, నా కాలాన్ని నేను పాడు చేసుకుంటున్నాను. చావు చనిపోయే రోజు వచ్చేసింది అనుకోండి, ఇంకా సాధన ఎక్కడ చేస్తాం? డబ్బు కంటే ముఖ్యమైనది కాలం. మనకు డబ్బు ఏదైనా పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, మనకు డబ్బు పోయిందనుకోండి మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ఇప్పుడు మనకు 60 ఏళ్ళు అనుకోండి, మళ్ళీ 20 సంవత్సరం వయసు రాదు, ఇంకా ఒలకాట్లోకే. ఇంక శ్మశానం సిద్ధంగా ఉంటే ఇంకా 20 సంవత్సరాల వయసు ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే డబ్బు విలువ తెలుస్తుంది కానీ కాలం విలువ తెలియటం లేదు మనకు. ఇప్పుడు మనకి 90 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, ఇంకో సంవత్సరమే బతుకుంటాం అనుకోండి, ఆ సంవత్సరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. అది నేను చెప్పింది. మరి ముసలివాళ్ళు అయిపోయి ముసలితనం వచ్చి కొద్ది చావు దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. కానీ మనం ముసలితనం వచ్చేసింది అనుకోకుండా, మనకు తెలుసున్నా తెలియపోయినా చావు వచ్చి ఈ లోపల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ సంవత్సరం అనేది తరించాలి మనం. ఆ చావు వచ్చి టైం వచ్చేప్పుడు తరించాలి మనం. తరించడానికి కాలం విలువ తెలిస్తే కదా మనకి. తర్వాత ఏం చేయి 24 గంటల లోకం గొడవలు ఏం చేస్తే, మరి ఈ లోకం గొడవలు చెప్పుకపోతే మనం నరకానికి వెళ్ళటం. ఈ నరకానికి మెట్లు కడతాయి ఈ లోకం గొడవలు అన్నీ. మనం నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి అస్తమాన లోకం గొడవల్లో ఉన్నాం. ధ్యానం చేయటానికి కూర్చుంటే లోకం గొడవ, జపం చేయడానికి కూర్చుంటే లోకం గొడవ. ఏదైనా భగవద్గీత చూసో లేకపోతే ఇంకే అష్టావక్రగీతే చూసి 10 నిమిషాలు చదువుకుందామంటే లోకం గొడవ. కొన్ని సత్సంగాలు ఎలా ఉంటాయంటే వరగని చదివేస్తారు ఏదోటి, అక్కడి నుంచి ఆ ఊళ్ళో గొడవ చెప్పుకుంటూ ఉంటారు. ఈ నరకానికి వెళ్ళొద్దాం మరి మనం. ఇప్పుడు మేడపైకి వెళ్ళాలంటే మెట్లు కట్టుకోవాలి కదా. అలాగే లోకం గొడవ లేకపోతే మరి నరకానికి ఎవరు వెళ్ళదు? లోకం గొడవలు చెప్పుకుంటారు, నరకానికి వెళ్ళి మెట్లు మనం సిమెంట్ తోడు కట్టుకున్నట్టు. మెట్లు లేకుండా మేడపైకి వెళ్తాం, లోకం గొడవ లేకుండా మరి నరకానికి వెళ్తాం. మనకు నరకానికి వెళ్ళి యోగం ఉంది కాబట్టి లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. అందుకే రమణ మహర్షి గారు చెప్పారు, నువ్వు నీ పని ఏది నువ్వు చూసుకో, అస్తమానం లోకం గొడవలోకి వెళ్ళావు నీ పతనం తప్పదని. నువ్వు నీ పని ఏది నువ్వు చూసుకో, అంతేగా నీకు అక్కర్లేని గొడవల్లోకి వెళితే, నువ్వు అస్తమానం లోకం గొడవలోకి వెళితే, లోకవాసంలోకి వెళితే నీకు పతనం తప్పదు. చనిపోయిన తర్వాత నీకు మిగిలే చీకటి లోకాలు. పోనీ లోకం గొడవ చెప్పుకోవడం మనకేమైనా ప్రయోజనం ఉందంటే అది లేదు. పోనీ 1 రూపాయి కలిసి వస్తుందంటే అది లేదు. పోనీ భౌతికంగా మనకేమైనా లాభం ఉందంటే అది లేదు. ఇక్కడ సున్నా అక్కడ సున్నా, పోనీ ఇక్కడే సున్నాయి అక్కడే సున్నాయి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోండి, ప్రశాంతంగా కూర్చోండి, మీరు ఒక్కడే కూర్చోండి, మీకు వచ్చేది లోకం గొడవ జ్ఞాపకం వస్తుంది. అంత లోకానికి పెన వేసుకునే లోకానికి అంటిపోయిన మనక ఆత్మజ్ఞానం. ఇంకా కొంతమందికి అస్తమానం వాళ్ళ దేహం కూడా ఇలా అన్నం అరగలేదండి, అది కళ్ళు మంటలుగా ఉన్నాయండి, అరికాళ్ళు మంటలుగా ఉన్నాయండి, అది కళ్ళు మండుతున్నాయండి, నిన్న హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. మనం వెళ్ళి వాళ్ళ దగ్గర అరగంటి కూర్చుంటే వాళ్ళ దేహం గురించి చెప్తారు. మనం ఒకడు నడు నొప్పి అంటాడు, ఒకడు ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి ఎవడు అందరూ తలవటి వేసి తప్పితే లోకం గొడవ, లేదా శవం గొడవ, శవాలు గొడవ, లోకాలు గొడవ. ఇంకా మనకు ఆత్మజ్ఞానం ఏంటి? ఒకడేమో గ్యాస్ ట్రబుల్ అంటాడు, ఒక నిద్రలో తప్పించి ఇంకా మనకు సర్వేశ్వరుడు పరమాత్మ స్మరణ ఏముంది? ఉంటే లోకం, లేకపోతే దేహం, దేహం తప్పితే లోకం, లోకం తప్పితే దేహం. మనకింకా మోక్షం ఎలా వస్తుంది? రాదని తెలుస్తుంది కదా మనకి. మనం ఏదైతే చింతిస్తున్నామో అదే అవుతాం, ఏదైతే స్మరిస్తున్నామో అదే అవుతాం. మనం అరుణాచలేశ్వరుని స్మరించడం లేదు, దేహాన్ని స్మరించుకుంటున్నాం. వేద ఆ వాక్యాలు చెప్పేసి భగవాన్ ఇంక పుస్తకం తీసాం కానీ లోపలికి వెళ్ళటం లేదు మనం. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తర్వాత ఇంకోటి ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అది ఫైనల్. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏదైతే జ్ఞానమో అది నువ్వై ఉన్నావు, ఏదైతే ఆ చైతన్యమే నువ్వై ఉన్నావు. నీకు, నాకు, లోకానికి, మొత్తం అన్ని లోకాలకి ఏ వస్తువు అయితే ఆధారంగా ఉందో, ఏ వస్తువు మీద మొత్తం సృష్టి అంతా ఆధారపడిందో, ఏ వస్తువుని ఆధారం చేసుకుని సృష్టి నడుస్తుందో, మళ్ళీ ఏ వస్తువుని సృష్టి లయమవుతుందో, అదే మనమై ఉన్నాం. అదే ఆనంద వస్తువే, ఆనందమే మనమై ఉంటే మరి ఎందుకు ఏడుస్తున్నాం? ఆ ఆనంద వస్తువు ఎరుక లేకపోవటం వల్ల. రమణ మహర్షి గారు చిన్న మాట చెప్పారు, మన అందరం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎప్పుడో స్వప్నాలు వస్తూ ఉంటాయి. ఆ స్వప్నంలాడికి ఎప్పుడైతే దాహం పుట్టిందనుకోండి, ఊరికి అనుకోండి, దాహం పుడితే మంచినీళ్ళ కోసం వెతుక్కుంటాడు, మంచినీళ్ళ కోసం ఎత్తుకుని మంచిని తాగేస్తాడు, నీళ్ళు కోసం ఎత్తుక్కుంటాడు స్వప్నంలో దాహం వేసినప్పుడు, మళ్ళీ కష్టపడి కష్టపడి నీళ్లు సంపాదించుకుంటాడు, నీళ్లు సంపాదించుకుని నీళ్లు తాగేస్తాడు, మెదుకు వచ్చాక అనుకుంటాడటండి ఆడి జాగ్రత్త వస్తాడు. కానీ నాకు దాహం వేసిన మాట అబద్ధమే, మంచినీళ్ళు తాగాను కానీ తాగిన మాట అది అబద్ధమే, ఇది అబద్ధమే అనుకుంటాడటండి. అలాగే మనకు ఆత్మజ్ఞానం కలిగాక, బ్రాహ్మీస్థితి కలిగాక, మనం పడ్డ కష్టాలు, మనకున్న నష్టాలు, మనకున్న లాభాలు, మనకున్న చావులు, మనకున్న చావు పుట్టుకులు అన్నీ అసత్యమైన సంగతి, అప్పుడు నీకు అనుభవంలోకి వస్తుంది. ఇది మహాస్వప్నం, ఇందులో ఉంది కదా నువ్వు బయటకు రావాల్సింది. మీరు సాధనలు చేస్తున్నారు కదా, ఆ బ్రాహ్మీస్థితి పొందాక నేను కష్టపడిపోయాను సాధన చేసేదాన్ని ఇప్పుడు అనుకుంటావు, అది పొందాక నేనేమి కష్టపడలేదు వీరికి అనుకున్నానంటే ఏమి లేదు అనుకుంటుంది, అది అది బ్రాహ్మీస్థితి. ఇది ముగించే తర్వాత టెక్స్ట్లోకి వెళదాం, ఇది ముగించేద్దాం. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే విషయ జ్ఞానం కాదు, అదేంటి విషయ జ్ఞానం, ఆత్మజ్ఞానమే బ్రహ్మ, సత్యజ్ఞానమే బ్రహ్మ, ఎప్పుడు ఏదైతే ఉందో దాని తాలూకు ఎరుకే బ్రహ్మ, అది బ్రహ్మమై ఉన్నది, అది దానికి ద్వితీయం లేదు, దానికి రెండవది లేదు, అంతా తానే, అంతా తానే ఉన్నది. అంతా తానే అయిన దానికి ఇంకా తెలుసుకోవటం ఏంటి? అంతా తానే అయిన దానికి ఇంకా తెలుసు నోయింగ్ ఏముంటుంది, నోయింగ్ ఏముండదు. అంతా ఏ వస్తువు అంతా తానై ఉందో దానికి తెలుసుకోవడానికి ఏం మిగలదు, అట్టి స్థితికి రావాలి మనం. అది పరమాత్మ, అది పరమస్థితి, అది చివరి స్థితి కాదు, పరమస్థితి. అహం అయి ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి, ఏదైతే జ్ఞానమో, ఏదైతే బ్రహ్మమో, ఏదైతే అమృతమో, అమృతం అంటే మృతం లేనిది, మరణం లేనిది అమృతం, ఏదైతే ఏదైతే అమృతమో అది ఎవరు అనుకుంటున్నామో, అది ఎవరు అనుకుంటున్నామో, అది నీవై ఉన్నావు. అది ఎవరు ఆనందం ఎవరు అనుకుంటున్నావు? నీ పేరే ఆనందము, నీ పేరే శాంతి, నీ పేరే సుఖము, అది ఎవరు అనుకుంటున్నావేమో బ్రహ్మము ఆనందం, అది నీవై ఉన్నావు. అయమాత్మ బ్రహ్మ, ఆ వస్తువు అంతటా వ్యాపించింది, అది అంతటా వ్యాపించింది, అంతటా వ్యాపించింది లోపల కూడా ఉంది. నీ లోపలున్న పదార్థం నీకు తెలిసాక, నీ లోపల ఉన్న సత్పదార్థం నీకు తెలిసాక, ఇది అంతటా వ్యాపించింది, అంతటా వ్యాపించింది, ఎక్కడ ఉన్నది, ఇదే అది, అదే ఇది అని నీకు అనుభవంలోకి వస్తుంది, అది అహం బ్రహ్మాస్మి. ఈ ఆత్మే బ్రహ్మమై ఉన్నది, ఆ బ్రహ్మమే ఈ ఆత్మయ్య ఉన్నది, అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మ. అప్పటికి అయ్యి ఉన్నదంటే సరిపోదు కదా, నీ లోపల ఉంది, ఉంటే సరిపోదు, అది నీకు అనుభవంలోకి రావాలి, అది అనుభవేకివేద్యం అవ్వాలి, అప్పుడు కదా నువ్వు సుఖపడేది, అది అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అనేది అనుభవ అనుభవేకివేద్యం, అది అనుభవానికి సంబంధించిన మహావాక్యం. లోపల అనుభవం లేదనుకోండి, నేను ఊరికి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకున్న ప్రయోజనం లేదు. పంచాంగంలో పలానా రోజున వర్షం కురుస్తుందని రాసి ఉంటుంది అనుకోండి, ఆ పంచాంగాన్ని పిండితే నీళ్లు రావు,
ఆం బ్రహ్మాస్మి ఆం బ్రహ్మాస్మి ఆం పుస్తకాలు రాసింది ఇక ఆం బ్రహ్మాస్మి ఆం బ్రహ్మాస్మి బ్రాహ్మస్థితి కాదు, లోపలికి వెళ్ళాలి కదా అసలు. ఆ బ్రహ్మం ఎంత ఎక్కడ ఉందో అంత దూరంలోకి నువ్వు వెళ్ళాలి కదా లోపలలోకి. వాక్కుని బిగించాలి, వాక్కు నియమించాలి, మనస్సు నియమించాలి, ఇంద్రియాలు నియమించాలి, రాగద్వేషాలు నియమించాలి. ఇవన్నీ మూసేసి కదా నువ్వు లోపలికి వెళితే అది నీకు దొరికేది. చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు సంపాదించడం కంటే బళ్ళోకి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకోవడం కంటే భక్తి సంపాదించడం కష్టం, జ్ఞాపకం పెట్టుకోవడం. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, యూనివర్సిటీకి వెళ్ళి మనం కష్టపడి చదువుకోవడం కంటే కష్టపడి డబ్బు వాటిలో కష్టం ఉంది, చదువులో కష్టం ఉంది, డబ్బు సంపాదనలో కూడా కష్టం ఉంది, అంతకంటే ఎక్కువ కష్టం భక్తి సంపాదించడం. కానీ ఆ భక్తి లేని వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో భక్తులు కదా అనుకుంటారు, అందులో ఉన్న కష్టం వాళ్ళకి తెలియదు. ఇది అసలు వాళ్ళు అలా అనుకోవటంలో పొరపాటు లేదు, అది తెలియక చదువు సంపాదించడం కంటే విద్య సంపాదించడం కంటే డబ్బు సంపాదించడం కంటే భక్తి సంపాదించడం చాలా కష్టం. మీరు భక్తిని సంపాదించారే మీకు ముక్తి వచ్చేసినట్టు. చేతిలో డబ్బు ఉంటే మీరు బజార్లోకి వెళ్ళి చీర అని చెప్పి కొనుక్కుంటారు. ఆ చేతిలో మీకు డబ్బు ఉండాలి కానీ బజార్కి వెళ్ళి చీర అని చెప్పి కొనుక్కుంటారు. అలాగే అసలు భక్తి అనేది ఉండాలి కానీ ముక్తి అని చెప్పి వస్తుంది, భక్తి కూడానే ముక్తి వచ్చేస్తుంది. మీరు చేతిలో డబ్బు ఉంటే బజారుకి వెళ్ళి బంగారం కొనుక్కోడు ఎంత తేలికో, భక్తి ఉన్నవాడికి ముక్తి అంతే తేలిక. కానీ ఆ భక్తి రావాలి కదా, అది పైనుంచి పోసేది కదా లోపల నుంచి ఊరేది. అలా మనం చేసే సహవాసాలే మంచి కానప్పుడు మనకు భక్తి ఎలా వస్తుంది ఇంకా అసలు. మనం చేసే సహవాసాలు మంచి కానప్పుడు ఇంక శాంతి ఎలా వస్తుంది, మనం చేసే సహవాసాలే మంచి కానప్పుడు ఇంక సుఖం ఎక్కడి నుంచి వస్తుంది. అలా భగవంతుడు తెలుసుకోవాలి, భగవద్ పొందాలి, ఆత్మజ్ఞానం పొందాలి, ఆత్మశాంతి పొందాలి, ఆత్మానుభూతి పొందాలనే సంకల్పం కూడా రాదు సహవాసం మంచిది కాకపోతేనే. పొందుతామో పొందటం వదిలేయండి, అసలు ఆత్మానుభూతి పొందటానికి సహవాసాలు మంచి కాకపోతే పొందుతామో పొందటం వదిలేయండి, ఆత్మానుభూతి కూడా కలగదు. ఆత్మానుభూతి తెలుసుకోవాలి, ఆత్మానుభవం పొందాలి, అమృతానుభవం పొందాలనే తలంపు కూడా రాదు. పొందటం మాట వదిలేయండి, పొందలేకపోవచ్చు. అలా పొందాలనే కాంక్ష రాదు, పొందాలనే తలంపు రాదు. చదివే పుస్తకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, చేసే స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పిల్లలు చదువుకునేప్పుడు ఎంత కష్టపడి చదువుకుంటారో ఎంత జాగ్రత్తగా చదువుకుంటారో మీ ఆరోగ్యాన్ని అంత జాగ్రత్తగా పోషించుకోండి. పిల్లలు పరిశ్రమ ఉంది ఎంత జాగ్రత్తగా చదువుకుంటారో పరీక్షలు పాస్ అవ్వాలని మీ ఆరోగ్యాన్ని కూడా అంత జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకు ఆరోగ్యం కోసమే కాదు, మానసిక ఆరోగ్యం మనం కాపాడుకోపోతే శారీరక ఆరోగ్యం మనం కాపాడుకోపోతే సాధన చేయలేకపోతే తరించలేం. ఏమి సాధన చేయలేమనుకోండి, ఏమి స్మరణ చేయలేమనుకోండి, తరించలేం. సాధన లేకపోతే సిద్ధి కలగదు. అలా కాంక్ష ఉండాలి కదా మనం, ఆ జ్ఞానం సంపాదించాలనే కాంక్ష రావాలి కదా లోపల నుంచి. అసలు దానికి పుణ్యబలం లేదనుకోండి మిమ్మల్ని మొట్టినే రాదు. మీకు మోక్షత్వం ఇప్పుడు డబ్బు సంపాదించాలనుకోండి ఏమనుకుంటాడు, ఏం ప్లాన్ వేస్తే డబ్బు వస్తుంది, ఏం వ్యాపారం చేస్తే డబ్బు వస్తుంది, అమ్మేటప్పుడు అమ్ముతూ ఉండాలి, కొనేటప్పుడు కొనుతూ ఉండాలి, ఏ సీజన్లో అమ్మాలి, ఏ సీజన్లో కొనాలి, మన దగ్గర ఎంత ఉంది సరుకు, ఈ సరుకు ఎప్పుడు అమ్మేస్తే బాగుంటుంది, బంగారం ఇప్పుడు నిల్వ ఇస్తే మళ్ళీ వచ్చే నెలలో పెరుగుతుందేమో అని చెప్పి ఈ కాసు కొనేద్దాం అని బంగారు వ్యాపారస్తులు ఏం చేస్తాడంటే ప్లాన్ వేసుకుంటూ ఉంటాడు. అలాగే మనకు ముముక్షత్వం, మనకు మోక్షం పొందాలనుకుంటే ముందు మనలో బలహీనతలు ఏమున్నాయి, అది ముమ్ము మోక్షాన్ని ఎలా పొందాలి, ఆ పొందటానికి ఏం ఆటంకాలు వస్తున్నాయి, ఏ సాధన చేస్తే ఈ ఆటంకాల్లోంచి బయటకు వస్తాం, ఏది అధ్యయనం చేస్తే ఈ ఆటంకాల్లోంచి బయటకు వస్తాం, ఆ బంగారు పత్రికడు ఎప్పుడు నిలవేయాలి, ఎప్పుడు అమ్మేయాలి అని ఎలా చూసుకుంటాడో, ఈ ముముక్షు మోక్షాన్ని కాంక్షించేవాడు, మోక్షాన్ని పొందాలనుకున్నవాడు, ఈ జిజ్ఞాసువు ఆత్మజ్ఞానం సంపాదించాలనుకున్నాడు, అలా ప్లాన్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చే నెలలో ఒక 100 రూపాయలు కాసు పెరుగుతుంది అనుకోండి, వాళ్ళకి తెలిస్తే సూచనలు 10,000 కాసు కొనేస్తాడు, అది 10,000తో ఒక బేరం వాడికి 2-3 లక్షల లాభం వచ్చేస్తుంది. అది అలాగే నువ్వు కూడా ఆ మోక్ష సామాగ్రి నీకు మోక్షం గమ్యంగా పెట్టుకున్నప్పుడు ఆ మోక్ష సామాగ్రిని సంపాదించుకోవయ్యా. ఏది సంపాదించాలి, ఏది పోగొట్టుకోవాలి, ఎప్పుడు అమ్మేయాలి, ఎప్పుడు కొనాలి, సరికి ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మేయాలని ఆ బంగారు పడుతుంది ఎలా చూసుకుంటాడు. ఒకసారి రేటు మంచి పీక్ వచ్చాక అమ్మేస్తాడు, ఆ మరుసటి రోజు మళ్ళీ ఒకసారి రేటు పడిపోతుంది. ఆ మెరుకులు వాళ్ళకి తెలుస్తాయి. మీరు ఆ మెరుకులు నేర్చుకోండి మోక్షం సంపాదించడానికి అంటున్నారు. ఇక్కడది సంపాదించవలసిందేంటి, పోగొట్టుకోవలసిందేంటి, మనం దైవీ సంపద ఎలా సంపాదించుకోవాలి, మనలో ఏదైనా బలహీనతలు ఉంటే ఎలా పోగొట్టుకోవాలి, అదే మోక్షం పొందడానికి ఆ సామాగ్రి ఎలా సంపాదించుకోవాలి, మోక్షం పొందడానికి మనలో ఏం ఆటంకాలు వస్తున్నాయి, ఉంటే వాటిని ఎలా తొలగించుకోవాలి, ఇలా ప్లాన్ వేసుకోవాలి. నువ్వు బంగారు వ్యాపారస్తులాగే ఇప్పుడు కానీ నీకు మోక్షం రాదు. ముముక్షత్వం, ముముక్షత్వం అంటే దానికి సంబంధించిన ప్లానింగ్ నీకు ఉండాలి. అది కదా నువ్వు చేసేది భగవాన్ అంటున్నారంటే, నువ్వు ఏ వస్తువుని అయితే వెతుకుతున్నావో, ఏ వస్తువు కోసం అయితే జన్మల తరబడి ప్రయత్నం చేస్తున్నావు, అది నీ హృదయంలో ఉంది, అది నీ హృదయంలోనే ఉంది. కానీ అది ఎందుకు తెలియటం లేదంటే నువ్వు చేసే ప్రయత్నంలో చిత్తశుద్ధి లేదు అంటున్నారు. నువ్వు చేసే ప్రయత్నంలో అక్కడ దోషం ఉంది. నువ్వు చేసే ప్రయత్నంలో ఎక్కడ దోషం ఉంది. ఇప్పటికీ కొంతమంది మనస్సును 24 గంటలు భౌతిక విషయాల మీద పెట్టుకుంటారు, నోరేమో రామ 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 అంటూ ఉంటుంది, ఆ లోపల రాముడు చూస్తూ ఉంటాడు. లోపల రాముడు ఏం చేస్తాడంటే మనస్సునేమో విషయాలకు ఇచ్చేసాడు వీడు, ఇంకా నోరు ఉంది తాటిపట్టలేక నన్ను రామ రామ అంటున్నాడు అని ఈయన్ని మోసం చేయడానికి చూస్తున్నాడు, ఆడు నేనే మోసం చేస్తాను అనుకుంటాడు. ఈ ఎంటైర్ బీయింగ్ మొత్తం నీకున్న శక్తులు, నీకున్న మొత్తం నీ మనస్సు అనే, నీ ఇంద్రియాలు అనే, నీ సంకల్పం అనే మొత్తం ఏదైనా పని పెట్టుకున్నప్పుడు అన్ని విధాల అనుభవంతో యుక్తితోటి ఆ పని సంపాదించడానికి, ఆ పని సాధించడానికి ఎంత ప్రయత్నం చేస్తావో, నీ అనుభవాన్ని ఉపయోగిస్తావు, నీ తెలివిని ఉపయోగిస్తావు, నీ యుక్తిని ఉపయోగిస్తావు, నీకేమైనా చమత్కారాలు ఉంటే చమత్కారాలు ఉపయోగిస్తావు, ఆ పనిని సాధించడానికి ట్యాక్ట్ ఉపయోగిస్తావు, అలా ఎన్ని విధాలైతే కష్టపడుతున్నావు మామూలు పనులు నువ్వు సాధించడానికి. ఈ బ్రాహ్మస్థితిని పొందటానికి నీ ఇంద్రియాలను ఉపయోగించాలి, నీ మనస్సును ఉపయోగించాలి, నీ వివేకాన్ని ఉపయోగించాలి, నీ సత్ప్రవృత్తిని ఉపయోగించాలి, నీ పుణ్యాన్ని పెట్టుబడి కింద పెట్టాలి. ఇన్ని రకాలుగా వస్తేనే కానీ ఆ వస్తువు నీకు తెలియదు అయ్యా. అదే నోటి మనస్సులో ఓడి పెట్టుకోవటం, నోటితో ఓడి చెప్పటం, చేతితో ఇంకో పని చేయటం, ఇలా అయితే నీకు వస్తే ఎలా తెలుస్తుంది అంటే, నీకు అన్ని నీకున్న త్రికరణ శుద్ధిగా పని చేయకపోతే నువ్వు త్రికరణ శుద్ధిగా నువ్వు ఈశ్వరుని దయ పొందడానికి త్రికరణ శుద్ధిగా పని చేయకపోతే ఈశ్వరుడు మాట వదిలేయి.
నీ లోపల కూడా శుద్ధి అవ్వు. అంతఃకరణ శుద్ధి రాదు నీకు. అంతఃకరణ శుద్ధి లేని వాడికి, అంతఃకరణ శుద్ధి లేని వాడికి కోటి జన్మలు ఎత్తిన ఆత్మజ్ఞానం లేదు. మీరు ఏ కులస్థులైనా సరే, ఏ మతస్థులైనా సరే, మీరు ఏ దేవుణ్ణి స్మరించుకున్నా సరే, అంతఃకరణ శుద్ధి లేని వాడికి ఆ లోపలన్న బుద్ధి శుద్ధి అవ్వకపోతే, లోపలన్న అంతఃకరణం అంటే లోపలన్న పనిముట్టు, అది శుద్ధి కాకపోతే పరమ పవిత్రుడని ఇస్తాడు. నీ మనస్సు పవిత్ర, నీ బుద్ధి పవిత్రం కాకపోతే పరమ పవిత్రుడైన ఈశ్వరుడు, రెండవది ఎలా ఉంటుందో తెలియనటువంటి ఈశ్వరుడు నీకు ఎలా ఎరుకులేక వస్తాడు? వాడిని నువ్వు మోసం చేయగలవా? అది రెండవది ఎలా ఉంటుందో తెలియదు. నిన్ను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయక్కర్లేదు. నువ్వు కూడా వాడై ఉన్నావు. ఇప్పుడు మీ హృదయంలో ఏముందో మీకు తెలుస్తుంది కదా, మీకు అర్థమవుతుందే. మీ హృదయంలో ఏముందో మీకు తెలియకముందు లోపల ఉన్నవాడికి తెలుస్తూ ఉంటుంది. అంటే వాడిని మనం ఎక్కడ మోసం చేయగలం? ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. మీరు మీ హృదయంలో ఏముందో మీకంటే ముందు ఈశ్వరుడికి తెలుస్తుంది. తెలిసేదంటే మీ హృదయంలో ఉన్నది మీకు తలంపు కింద వస్తే తెలుస్తుంది, అది ఆలోచన కింద వస్తే తెలుస్తుంది, లేకపోతే మీకు తెలియదు, నిజంగా తెలియదు. మీ హృదయంలో ఏదుందో మీకు తలంపు రాకముందే అడిగి తెలుస్తుంది. మీకు తలంపు వచ్చాక తెలుస్తుంది. మీకు తలంపు రాకముందే మీకు అది తెలుస్తుంది. వాడు ఈశ్వరుడు. మన దేహ ప్రారంభం బాగోలేదనుకోండి, అనుకోండి మాట రాదు, మంచిగా ఉందనుకోండి, చెడ్డగా ఉందనుకోండి, రెండు పట్టించుకోవద్దు, రెండు స్వప్నమే. ఇప్పుడు మన దేహ ప్రారంభం బాగోలేదనుకోండి, మంచిగా వెళ్ళిపోతుంది అనుకోండి, మంచిగా వెళ్ళిపోతుందని ఇదంతా నిజమనుకుని గర్వపడకండి. లేదా చెడ్డగా వెళుతుంది అనుకోండి, చెడ్డగా వెళుతుందని కుంగిపోకండి, మంచిగా వెళితే పొంగిపోకండి, చెడ్డగా వెళితే కుంగిపోకండి. మీరు ఎలా కుంగిపోతున్నారనుకోండి, అది ఎలా పొంగిపోతున్నారనుకోండి, మీ సాధన సున్నా. అంటే మీరు ఇల్లు ఇంటి గడప దాటకుండా కాశీ వెళదాం, ఇంటి గడపే దాటకుండా కాశీ వెళ్ళిపోదాం అనుకోవటం ఎటు ఉండదో. మీ ప్రారంభం బాగుంటే పొంగిపోయి, మీ ప్రారంభం బాగోపోతే కుంగిపోయి, ఇలా ఉంటే మీ మనసుకు అంతర్దృష్టి కలగదు, మీ మనసు అంతర్ముఖత్వం కలగదు. అంతర్ముఖత్వం కలగని వాడికి ఆత్మజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు గాలివాన వస్తుంది అనుకోండి, గాలి ఎటేస్తాడు? ఇసిరేస్తుంది మనం. గాలి ఎటేస్తాడంటే మనం ఇసిరేస్తుంది. అలాగే ఇష్టాలు కూడా మనిషిని బయటికి లాక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. మరి బయటికి లాక్కి వెళ్ళిపోతా ఉంటే నీ లోపల అమృతం ఎలా తెలుస్తుంది? ఆ మధ్యన అమలాపురం తాలూకాలో నాలుగేళ్ల కింద పెద్ద గాలివాన వచ్చింది. ఇల్లు పడిపోయినాయి అక్కడ అమలాపురం తాలూకాలో. ఒక ఆయన అన్నాడు, బాగా దగ్గరలో ఆ గాలి ప్రారంభమైందండి, గంట విపరీతమైన గాలి వచ్చింది, మా ఇంటికి దగ్గరలోనే మా పొలం ఉంది, బాగా దగ్గరే, పొలం కానించి ఇంటికి వెళ్ళలేకపోయాను. నడిచి 4 అడుగులు వేస్తే 10 అడుగులు వెనక్కి గంటేసింది అట్ల గాలి. బాగా దగ్గర మా ఇంటికి పొలం, అసలు 10 అడుగులు వేసి ఇంటికి వెళ్ళలేకపోయాను. 4 అడుగులు ఎదరికేసి వాళ్ళని బలవంతంగా గాలి వచ్చి మరి వెనక్కి గంటేసింది 10 అడుగులు, నేను ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళలేకపోయాను అన్నాడు ఆయన. ఇల్లు ఎంత దగ్గరగా ఉన్నా, అలాగే మన హృదయంలో మన ఇల్లు, నిజమైన ఇల్లు మన హృదయంలోనే ఉంది, కానీ ఇష్టాయిష్టాలనే గాలి అసలు మనల్ని ఎంత ప్రయత్నం చేసినా లోపలికి వెళ్ళదు. ముందు తగ్గించుకోకుండా పది అడుగులు ఉన్న దూరంలో ఇంటికి వెళ్ళలేకపోయాను అన్నాడు అని ఆశ్చర్యాన. మన నిజమైన ఇల్లు ఎక్కడుంది? ఎక్కడ ఉంది అన్నది. ఈ శరీరం కూడా కొంప, అద్ది కొంపే. ఈ శరీరానికి అద్దె ఏంటంటే మన శరీరానికి రోగాలు వస్తా ఉంటాయి. అంటే ఇంట్లో ఉన్నందుకు అద్దెస్తున్నాం అన్నమాట రోగం. అది ప్రతి శరీరానికి ఎప్పటికప్పుడు రోగం వస్తుంది.
అంటే శరీరానికి ఎందుకు రోగం వస్తుందంటే ఇంట్లో ఉంటున్నాం మనం. ఏదైనా అద్దె ఇంట్లో ఉంటే అద్దె కట్టాలి కదా మనం. అదే శరీరం అనే అద్దె ఇంట్లో ఉంటున్నాం కాబట్టి రోగాల రూపంలో అద్దె కడుతున్నాం శరీరానికి. అది ప్రతివాడి శరీరానికి అద్దె కట్టవలసింది. అది అంచేది ప్రతి దేహం అద్దె కొంప అంటాడు. ఈ దేహం మంది కాదు కాబట్టి ఎప్పుడు ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోతున్నాం. అద్దీంట్లో అద్దీంట్లో ఉన్నాడు అద్దె కట్టాలి కదా. మన దేహం కూడా అద్దిల్లు అంచేది మనకు రోగాలు వస్తాయి. ఆ రోగాలు వచ్చే డబ్బు ఖర్చు అవుతుంది. ఏంటి ఇంట్లో ఉన్నందుకు అద్దె అన్నమాట. అది అదే నీ ప్రయత్నం తెకరణ శుద్ధిగా ఉండాలి. నీ ప్రయత్నం నువ్వు చేసే ప్రయత్నం చిన్న ప్రయత్నం చేయి, పెద్ద ప్రయత్నం చేయి, అది కాదు అసలు. నువ్వు హృదయపూర్వకంగా అది చేస్తున్నావా లేదా, ఫెయిల్ అవ్వచ్చు. ఇందాక రమణ మహర్షి గారు చెప్పిన మాట చెప్పాను కదా, పాలు తెచ్చావంటే తేలేదన్నాడు. అప్పుడు తేవటానికి అసలు ప్రయత్నం చేసావంటే చేయలేదంటున్నాడు. అది తేవటానికి ప్రయత్నం చేయకుండా పాలు తేలేదంటావేంటి? నువ్వు ప్రయత్నం చేసి పాలు తేవటానికి ప్రయత్నం చేసి పోనీ పాలు దొరకలేదని తేలేదంటే దార్థం. అది ఏమి ప్రయత్నం లేకుండా తేలేదంటావేంటి? అది ప్రయత్నం చేసావా నువ్వు? అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రయత్నం చేయగా చేయగా నీ ప్రయత్నమే భగవంతుడికి దయ కింద మారుతుందని. నువ్వు ప్రయత్నం చేయగా చేయగా నువ్వు చేస్తున్న ప్రయత్నమే భగవంతుడి దయ కింద మారుతుంది. అది ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. ఆ లోపల ఉన్న బ్రహ్మము మనస్సుతోడు గ్రహించేది కాదు, అది నీ తెలివితేటలతోడు గ్రహించేది కాదు. నీ తెలివితేటలతోడు గ్రహించడానికి నీకంటే చిన్న వస్తువు ఏం కాదు. ఎక్కడైతే బుద్ధి అణిగిపోయిందో, ఎక్కడైతే మనస్సు అణిగిపోయిందో అక్కడ అది ఇరుకులోకి వస్తుంది. అది తెలియబడితే నువ్వు తెలుసుకోవడానికి పనికి వస్తావు, కానీ అది నువ్వు తెలుసుకోవడానికి నీకంటే చిన్న వస్తువు కదా అది. ఉపనిషత్తులు ఒక మాట ఉంది, ఆ బ్రహ్మ మట్టి లోపల పదార్థం ఉంది కదా, సత్పదార్థం ఉంది కదా. అసలు మనకి ఏదైనా కొంచెం తెలివి ఉందనుకోండి, అది వాడు ఇచ్చిన తెలివే. ఎవడి వల్ల మనకు తెలివి వస్తుందో ఆడికి తెలివి లేదని మనం అనుకుంటున్నాం. మీలో ఎవరికైనా మంచి గుణాలు ఉన్నాయనుకోండి, ఆ మంచి గుణాలు కూడా ఆయన ఇచ్చినాయి. ఎవడి వల్ల అయితే మీకు మంచి వచ్చిందో వాడికి మంచి లేదనుకుంటున్నారు మీరు. రామాయణంలో అన్నాడు వాల్మీకి మహర్షి, కృతజ్ఞత ఎలా ఉంటుందో తెలియని వాడికి ఆత్మజ్ఞానమా? వాల్మీకి మహర్షి అన్నాడు అలా, కృతజ్ఞత ఎలా ఉంటుందో తెలియని వాడికే బ్రాహ్మిస్థితి, వాడే గుణాతీతుడు, వాడికే బ్రహ్మజ్ఞానం. కృతజ్ఞత ఎలా ఉంటుందో తెలియని వాడికే బ్రహ్మం వరిస్తుందా వాణ్ణి? వాణ్ణి బ్రహ్మజ్ఞానం వరిస్తుందా? ఈశ్వరుడు అమ్మా ఇక్కడ నీకంటే తెలియగలవాడు ఈశ్వరుడు. ఎవడైతే నేను జ్ఞానంతో అనుగ్రహించాలనుకుంటాడో వాడు నీకంటే తెలియగలిగేవాడు. ఎప్పుడు ఏది నీకు అవసరం అది చేస్తాడు. ఈ లోపల ఆయన తొందర పెట్టవలసిన పని లేదు ఈశ్వరుని. నువ్వు ఆయన ఎగిరిపరచక్కర్లేదు. ఎప్పుడు ఎక్కడ నీ కనుక నువ్వు భక్తిని విడిచిపెట్టకుండా ఉంటే ఆ చెట్టుని ఏ విధంగా అయితే తీగ పట్టుకుంటుందో అదే ఈశ్వరుని నువ్వు పట్టుకుని వేలాడుతంటే ఎప్పుడు ఏది ఎక్కడ నీకు ఏది మంచిది ఆయన చూసుకుంటాడు. నువ్వు పరమేశ్వరుని పట్టుకుని వేలాడితే అంటే పరమేశ్వరుని చుట్టుకుపోతా అంటే నీకు అన్ని చింతలు ఎందుకు వస్తాయి అర్జున? ఇప్పుడు మీకు పాయసం బాగా ఇష్టం అనుకో,
అదే వాల్మీకి మహర్షి చెప్తాడు రామాయణ, కృతజ్ఞతలేని వాడిక ఆత్మజ్ఞానం.
సుగ్రీవుడు వచ్చి రామచంద్రమూర్తిని శరణు వేడతాడు. సుగ్రీవుడు కాదు, రావణాసురుడి తమ్ముడు
విభీషణుడు వచ్చి శరణాగతి కోరతాడు.
వాడు మంచి చెప్పాడు రావణాసురుడికి, వాడు వినలేదు.
మనం ఎంత మంచి చెప్పినా విన్నప్పుడు ఎందుకని వాడు రాముడి దగ్గరికి వచ్చి శరణాగతి కోరతాడు?
సైన్యం జనమందరూ కూడా వాడు రాక్షసుడు, వాడికి శరణాగతి ఇవ్వద్దు, వాడు మంచివాడు కాదు, వాడికి శరణాగతి ఇవ్వద్దు, వాడిని బయటకు తోలేయాలంటారు. ఎవరు? సుగ్రీవుడు, వానర సైన్యం అందరూ. అప్పుడు రాముడు అంటాడు, వాడు వచ్చి నన్ను శరణాగతి కోరుతున్నాడు, వాడు వచ్చి నన్ను చుట్టుకుంటున్నాడు, వాడు వచ్చి నన్ను చుట్టుకుంటున్నాడు, వాడు నన్ను ఆశ్రయిస్తున్నాడు, వాడు సోదరుని కూడా విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చాడు, వాడిని రక్షించి తీరుతానంటాడు రాముడు. ఆడు కుటుంబ సభ్యులను కూడా విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చాడు వాడు. ఆడు కుంభకర్ణుడు, రావణాసురుడు, మొత్తం కుటుంబాన్ని, రాజ్యాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చాడు. వాడు నన్ను శరణాగతి చేస్తున్నాడు, నాకు శరణాగతి చేస్తున్నాడు, నాకు రక్షణ ఇమ్మని అడుగుతున్నాడు, నా పట్ల భక్తి చెల్లిస్తున్నాడు. వాడికి ఎవరు ఎంతమంది చెప్పినా వాడికి నేను వాడికి శరణాగతి అంటే వాడిని రక్షించే తీరుతాను, వాడిని ఆ హృదయంలో తీసుకుంటానన్నాడు సుగ్రీవుడితో. వాడు కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి నాకు శరణాగతి కోరుతాడు, వాడిని ఎందుకు పొమ్మంటాను? అప్పుడు అంటాడు, రావణ సంహార అనంతరం శరణాగతి ఇవ్వటమే కాదు, అడిగి వైభవం ఇవ్వటమే కాదు, రావణ సంహారంతో లంకారాజ్యం నీకే ఇస్తానంటాడు. ఎవరికి? విభీషణుడు. అప్పుడు కొంతమంది తెలివి గల వాళ్ళు ఏమంటారంటే, రామా నువ్వు కంగారు పడుతున్నావు, రామా నువ్వు కంగారు పడుతున్నావు, అలా కంగారు మాటలు మాట్లాడకూడదు, తొందర మాటలు మాట్లాడకూడదు, అడిగి రాజ్యం ఇచ్చేస్తానంటున్నావు. ఎవరికి? లంకారాజ్యం ఇచ్చేస్తానంటున్నావు, శిలోనంత ఇచ్చేస్తానంటున్నావు విభీషణుడికి. ఒకవేళ రావణాసురుడికి పశ్చాత్తాపడి, రావణాసురుడు పశ్చాత్తాపడి సీతమ్మను తీసుకొచ్చి మనకు స్వాధీనం చేసేస్తాడనుకో, అప్పుడు రావణాసురుడు రాజ్యం రావణాసురుడికి ఇచ్చేయాలి కదా అని అంటాడు. అంటే రావణాసురుడు రాజ్యం రావణాసురుడికి ఇచ్చేటు న్యాయమే, సీతమ్మను మనకు ఇచ్చేస్తే అంటాడు. వీడు ఎవరు? రాముడు. రావణాసురుడు రాజ్యం రావణాసురుడికి ఇచ్చేస్తాం, వాడు చేసిన పొరపాటు గ్రహించి సీతమ్మను మనకు స్వాధీనం చేస్తాను. మరి ఆ రావణాసురుడు చేస్తాడని కలగా, మరి విభీషణుడికి ఇచ్చిన మాట బోటు అవుతుంది కదా. ఆడు చచ్చిపోని ఎవరిని, రావణాసురుడిని చనిపోని ముందు, చనిపోయాక వీడికి రాజ్యానికి ఇది ముందు ఆలోచన మేట్లు, మా ఆలోచన లేని మాటలు మాట్లాడొద్దు, తొందరపాటు మాటలు మాట్లాడొద్దు, అది బుద్ధిమంతుడి లక్షణం కాదని రాముడు కొంతమంది సలహా చెప్తారు. రావణాసురుడు చూస్తే బతుకున్నాడు, వాడితో యుద్ధం చేస్తేనే కానీ ఆవిడ చావడం, వాడు బతుకుండగా వాడు రాజ్యాన్ని తీసుకొచ్చి వీడికి ఇస్తానంటావేంటి? వాడు యుద్ధం చేయడు, సీతమ్మను తీసుకొచ్చి మనకు స్వాధీనం చేస్తాడు, అప్పుడైనా వాడు రాజ్యం వాడికి ఇచ్చేయాలి కదంటే ఇచ్చేయాలని రాముడు అంగీకరిస్తున్నాడు. అటు ముందు కంగారు మాటలు ఎంచుకని కొంతమంది ప్లేటర్లు వాడికి సలహా చెప్తారు, ఎవరికి రామచంద్రమూర్తి. అప్పుడు రామచంద్రమూర్తి ఏమన్నాడంటే, మీరు చెప్పింది నేను అంగీకరిస్తున్నాను, మీరు చెప్పింది నేను అంగీకరిస్తున్నాను. వాళ్ళ రావణాసురుడికి కనుక అటువంటి పశ్చాత్తాపం కలిగితే రావణాసురుడు రాజ్యం రావణాసురుడికి ఇచ్చేద్దాం, నా రాజ్యం అయోధ్య రాజ్యం విభీషణికి ఇస్తాడు వాడు రాముడు. కానీ రాముడు మాట బోడిపోతాను, రాముడు మాట చెల్లవలసిందే, రాముడు మాట చెల్లవలసిందే, రాముడు మాట బోటి అవటానికి వీల్లేదు, చెల్లవలసిందే. రావణాసురుల్లో కనుక అటువంటి పశ్చాత్తాపం వస్తే నా అయోధ్య రాజ్యం విభీషణికి ఇస్తానన్నాడు వాడు రాముడు. రాముడి మాట రాముడి బాణం, రాముడి మాట రాముడి బాణం. ఎత్తిన బాణం కింద పెట్టకుండా దండకారణ్యుడు 14,000 మంది రాక్షసులను చంపాడు. అదే భగవద్గీతలో భగవంతుడు కూడా చెప్తాడు, వాడు యంత్రవాడైనా వాడు ఎంత సాధన చేసినా ఈశ్వరుడికి శరణాగతి చెయ్యకపోతే, ఈశ్వరుడి కనుక అల్లుకుపోతే అల్లుకోలేకపోతే ఈశ్వరుని కనుక వాడు చుట్టుకోలేకపోతే మనస్సుతోటి వాక్కుతోటి బుద్ధితోటి ఇంద్రియాలతోటి వాడు సర్వస్వం ఈశ్వరుని చుట్టూ చుట్టుకోలేకపోతే వాడు నిజంగా సాధన చేస్తున్నప్పటికీ నా మాయ మతివాడికి దారి ఇవ్వదని చెప్పాడు కృష్ణుడి గీత. నా మాయ మటుకి వాడు సాధన చేస్తున్నాను ఆశ్రయించాలి, అప్పుడు నా మాయ అడిగి ధరిస్తుంది, నా మాయ అడిగి దారి ఇస్తుంది, అప్పుడు వాడు తరించేది, అప్పుడు వాడికి మోక్షం అవుతాడు, వాడు అప్పుడు మోక్షం పొందేది. అప్పుడు నా మాయ అడిగి దారి ఇవ్వదనుకోండి, నా మాయ అడిగి దారి ఇవ్వదనుకోండి, అడిగి మోక్షం లేదు, సాధన చేసినా మోక్షం లేదు. ఇప్పుడు కొన్నిసారి మనం మందులు వాడతాం, మందులు వాడినా రోగం తగ్గదు. మందుల వల్ల రోగాలు తగ్గిపోతే ఎవడ చావడం కాదు. అంటే ఏం చెప్తారంటే, డబ్బు పెట్టి మందులు కొనుక్కోగలం కానీ డబ్బు పెట్టి ఆరోగ్యాన్ని కొనుక్కోలేమని. డబ్బు ఉందని మనకు ఆరోగ్యం వచ్చేస్తుంది అనుకోకండి, ఆ మందు పని చేయొచ్చు పని చేయకపోవచ్చు. కొంత వయసు వచ్చాక మందులు పని చేయవసరం ఇంకా, ఆ పనిచేసి మందు కూడా పని చేయదు. అంటే డబ్బు పెట్టి మందులు కొనుక్కుంటాం, అంత మాత్రం చేసి మనకు ఆరోగ్యం వచ్చేస్తుందని చూసుకోకూడదు. కేవలం 100 రూపాయలు మందుల మీద ఆధారపడకూడదు మన ఆరోగ్యానికి. మన తినే తిండి కాడ కూడా జాగ్రత్తగా ఉండాలి. అర్జున వాడు ఎంత సాధన చేసినా ఎంత భక్తులైనా నన్ను ఆశ్రయించకపోతే నా మాయ దారి ఇవ్వదవయాడికి. అది ఈశ్వర్ ఉవాచ. ఈ లోకం మంచిది కాదు చెడ్డది కాదు, ఈ లోకం మంచిది కాదు చెడ్డది కాదు. అదే భగవాన్ చెప్తున్నారు, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద వెళ్ళి నీడ కోసం ఆ చెట్టు కింద కూర్చోవచ్చు ఒకడు, ఇంకోటి వచ్చి ఆ చెట్టుని ఉరేసుకోవచ్చు. ఆ చెట్టు ఏమో ఒకని ఉరేసుకోమని చెప్పటం లేదు, ఒకనేమో నీళ్ళలో సుఖంగా కూర్చోమని చెప్పటం లేదు. వాడి బుద్ధిని బట్టి ఆడి చేస్తున్నాడు, వీడి బుద్ధిని బట్టి వీడు చేస్తున్నాడు. అలాగే ఈ లోకం మంచిది కాదు చెడ్డది కాదు అయ్యా, నీ బుద్ధిని ఉపయోగించుకుని ఈ లోకాన్ని ఉపయోగించుకుని తరించి నువ్వు బాగుపడవయ్యా. ఇప్పుడు ఆ చెట్టు మంచిది చెడ్డ ఏంటి, ఒకటి చెట్టు నాడు కూర్చుని సుఖంగా ఉంటాడు, ఇంకోటి వచ్చి చెట్టుని ఏమో ఉరేసుకుంటాడు ఒకడు. చెట్టు అలాగే చెప్పటం లేదు, ఇలాగే చెప్పటం లేదు. అదేవిధంగా నువ్వు లోకం మంచిది కాదు చెడ్డది కాదు, ఈ లోకాన్ని నువ్వు జాగ్రత్తగా ఉపయోగించుకో, ఈ లోకాన్ని నువ్వు జాగ్రత్తగా ఉపయోగించుకో, ఈ లోకాన్ని ఈ లోకంలోకి ఎందుకు వచ్చావు నువ్వు అర్థం చేసుకో, నీ వచ్చిన పని నువ్వు చూసుకుని బయటకు వెళ్ళిపో. అవి వెళ్ళిపోవటంలో కూడా నువ్వు వచ్చి వెళ్ళిపోయావని గుర్తు లేకుండా వెళ్ళిపో. వాడికి అట్లా ఈశ్వరు దయ ప్రసాదించాడు. అది ఈ లోకంలో పలానా శుభం వచ్చింది, సుబ్బమ్మ జిన్నూరులో కొంతకాలం ఉంది అని గుర్తు లేకుండా, సుబ్బమ్మ కొంతకాలం ఉందని గుర్తింపబడవలసిన పని లేకుండా అంత నిర్మూలంగా నిశ్చలంగా నీ పని చూసుకుని నువ్వు బయటకు వెళ్ళిపో. అంటే దాని అర్థం ఏంటంటే నీ పని అది నువ్వు చూసుకో, గుర్తింపుల జోలికి వెళ్ళకో, టామ్ టామ్లోకి వెళ్ళకో, ఈ భజంత్రీల జోలికి అసలు వెళ్ళకో. కొంతమందికి ఒక పైస పని చేస్తే 100 రూపాయలు భజంత్రీలు బ్యాండ్ మేళాలు, అది చేసిన పని ఒక పైస ధ్యాన మేళం, భజంత్రులు కోడ భజంత్రులు నేర్చుకోవటం అది వద్దు అయ్యా. అసలు ఈ లోకంలోకి నువ్వు వచ్చి వెళ్ళిపోయావు ఒక గుర్తు లేకుండా వెళ్ళిపోనువు, అప్పుడు అయ్యా ఈశ్వరుని మాయనికి దారి ఇచ్చేది. కొంతమందికి 24 గంటలు గోల గోల భజంత్రీలు ఉండాలి, అల్లరై భజంత్రీలు, సైలెంట్గా ఒక్క పని చేయలేరు, అల్లరి అల్లరై. ఎవరికైనా మజ్జిగ పోస్తే 17 జ్ఞాపకం ఉంచుకోవడాడు కదా మజ్జిగ పోసామని, మజ్జి ఆ మజ్జిగ తాగినోడు నా అరగనివ్వరాడికి, మజ్జిగ ఎవడైతే తాగదో ఆడికి అరగనివ్వరు అసలు. మీరు మజ్జిగ పోసారా, మజ్జిగ ఆడిని అరగనివ్వాలి కదా ఆడికి ఆ మజ్జిగ అసలు. అంటే ఈ లోకంలోకి మనం మీరు చేసే సత్కర్మ కూడా ఇలా ఉండాలి, మనం ఈ లోకంలోకి వచ్చి వెళ్ళిపోయామని గుర్తింపు అక్కడ లేకుండా వెళ్ళిపోవాలి. వాడికి ఈశ్వరుని దయ వాడి శిరస్సు మీద వర్షిస్తుంది, వాడికి ఆత్మానుభూతి. భజంత్రులు ఎందుకండి, మనం చేసే పని కూలిగా చేసుకెళ్ళిపోవడానికి భజంత్రీలు ఎందుకు? భగవాన్ ఒకరు ప్రశ్న అడుగుతున్నారు, ముగిస్తున్నారు, ఏదంకా లోపలికి వెళ్ళటం లేదు, ఇంకా మనం ఏళ్ళ వంటింట్లోకి వెళ్ళటం లేదు, ఈది గుమ్మలోకి వచ్చి ఆగిపోతున్నాం. గుమ్మలోకి వచ్చి ఆగిపోతున్నాం, ఇంకా వంటింట్లో ప్రవేశించడం లేదు. ప్రశ్న ఏమిటంటే, నిజంగా బంధం లేదనుకోండి, అంటే నీకు లోపల బంధంలో ఉన్నావు అనుకుంటున్నావు కాబట్టి మోక్షం కోరుకుంటున్నావు, నువ్వు బంధం లేదు లేవన్న సంగతి నీకు తెలిస్తే ముక్తిని కోరుకోవు. నువ్వు అసలు బంధంలో లేవు కానీ ఉన్నావు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు మోక్షం కావాలి, నా మోక్షం కావాలనుకుంటున్నావు. ప్రస్తుతం నువ్వు మోక్షంలోనే ఉన్నావు అన్న సంగతి తెలిస్తే అనుభూతికి వస్తే మోక్షం మీద కోరిక అక్కర్లేదు నువ్వు. అంటే బంధంలో లేవంటున్నారు, మరి బంధం లేనప్పుడు నాకు దుఃఖం ఎందుకు వస్తుంది, నాకు దుఃఖం వేస్తుంది, బంధం లేదు మోక్షం లేదంటున్నారు. నిజంగా బంధం లేకపోతే నాకు దుఃఖం ఎందుకు వస్తుందని అడిగోడు అడుగుతున్నాడు, ప్రశ్న అడిగివాడు అడుగుతా. అంటే భగవాన్ అంటున్నారు, నీకు బంధము దుఃఖము, బంధము దుఃఖము, లేకపోతే నీకున్న సంతోషము, నీకున్న దుఃఖము, నీకు సంతోషము. దుఃఖము నిజం కాదు, సంతోషము నిజం కాదు, పుట్టుక నిజం కాదు, చావు నిజం కాదు, అదృష్టం నిజం కాదు, దురదృష్టం నిజం కాదు, పుణ్యము నిజం కాదు, పాపము నిజం కాదు, నీ మంచి ప్రారంభం నిజం కాదు, నీ చెడ్డ ప్రారంభం నిజం కాదు, ఇదంతా స్వప్నమే, ఇదంతా స్వప్నమే. అయితే ఇలా ఎందుకు నిజం కానిది
నిజం వల్ల ఎందుకు కనిపిస్తుంది అంటే నీ హృదయంలో నిజం నీకు తెలియటం లేదు కాబట్టి. నిజమ కానిది దుఃఖం, నిజం నీకు దుఃఖం వస్తే మీరు దుఃఖపడుతున్నారు, సంతోషం వస్తే గర్వం వస్తుంది. సంతోషం వస్తే కొంతమందిని పట్టుకోలేరు, ఆ సిగరెట్ పొగ మన మీద ఊసేస్తూ ఉంటారు. ఇప్పుడు సిగరెట్లు కాల్చి వాళ్ళకి ఎప్పుడైనా సంతోషం వచ్చిందనే పొగ మన మొక్క మీద ఊదేస్తారు. అంటే తట్టుకోలేరు, దుఃఖం వస్తే తట్టుకోలేరు, సంతోషం వచ్చిందనుకోండి సంతోషం వచ్చినా తట్టుకోలేరు. దుఃఖం వస్తే కుంగిపోతారు, సంతోషం వస్తే వాళ్ళు నిగ్రహించుకోలేరు, పట్టుకోలేరు. అంటే సంతోషం రాకముందు ఎలా ఉన్నారో సంతోషం వచ్చారు అలా ఉండలేరు వాళ్ళు. మరి దుఃఖం నిజం అనిపిస్తుంది, సంతోషం నిజం అనిపిస్తుంది కదా అని అంటున్నాడు వీడు. వాడంటే ఏంటి, మనకే తెలుస్తుంది కదా. వాడంటే ఏంటి, మనం దుఃఖం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటున్నాం, సంతోషం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటున్నాం, మనకే తెలుస్తుంది కదా. మన తరఫున అడుగుతున్నాడు అంటూ అనుకుంటే సరిపోతుంది. అంటే భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు దుఃఖం నిజం అనుకుంటున్నావు, నిజం అనుకుంటున్నావు కాబట్టి దుఃఖపడిపోతున్నావు. అలాగే నీకు సంతోషం వస్తుంది, ఆ సంతోషం కూడా నిజం అనుకుంటున్నావు, నిజం అనుకుంటున్నావు కాబట్టి నువ్వు సంతోషం పొంగిపోతున్నావు. సంతోషం నిజం కాదు, సంతోషం నిజం కాదు, కానీ నువ్వు నిజం అనుకుంటున్నావు కాబట్టి పొంగిపోతున్నావు. దుఃఖం కూడా నిజం కాదు, కానీ అది నిజం అనుకుంటున్నావు కాబట్టి కుంగిపోతున్నావు. అవి నిజాలకి ఈ జన్మలో కాదు, రాబోయే జన్మల్లో కూడా అవి నిజాల కింద అనిపిస్తాయి. నీ హృదయంలో నిజం నీకు తెలిసే వరకు, నీ హృదయంలో నిజంలోంచి నువ్వు జారిపోయావు కాబట్టి, నీ స్వరూపంలోంచి నువ్వు జారిపోయావు కాబట్టి, నీ స్వరూపం తాలూకు, నీ స్వరూపం అరూపమే, దాని తాలూకు ఎరుక నీకు లేదు కాబట్టి ఈ సంతోషము, ఈ దుఃఖము, ఈ చావులు, ఈ పుట్టుకులు, ఈ అల్లకల్లోలం అంతా కూడా, ఎల్లకల్లోనూ ఎంత ఈ ఆందోళన, ఈ అశాంతి, ఇవన్నీ ఏమీ నిజం కాదు. అది నిజం వలే నీకు ఎందుకు కనిపిస్తున్నాయి, నిజం వలే నీకు కనిపిస్తున్నాయి కాబట్టి అందులోంచి ఇంక ప్రతిస్పందన వస్తుంది. అందులో ఏది నిజం కాదు, అది నిజమైన, అది నిజం వలే నీకు కనిపిస్తూ ఉంటాయి ఈ జన్మలో కదా, రాబోయే జన్మలో కూడా. ఎప్పటి వరకు నీ హృదయంలో నిజం తెలుసుకునే వరకు నిజం కాని అన్ని నిజంలో నిజంలా నీకు అవి నిజం కాకపోయినా అవి నిజాల కింద కనిపిస్తున్నాయి కాబట్టి సంతోషం వచ్చినప్పుడు పొంగిపోతున్నావు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోతున్నావు. అది నిజం కాదు, నిజం వల్ల నీకు కనిపిస్తుంది కాబట్టి అది సార్. శరీరం చనిపోతుంది, మనందరం ఏమనుకుంటున్నాం, అది నిజం అనుకుంటున్నాం. శరీరం చనిపోయినప్పుడు మనందరం దుఃఖపడతాం, కొంచెం చూసి వాళ్ళు దుఃఖపడకపోయినా మనం దుఃఖపడతాం. చూసి వాళ్ళు పెద్ద దుఃఖం ఏంటి, ప్రాణం పోతే తొందరగా పోతే వలకట్లు లాక్కుపోతాను ఆడు చూస్తాడు. ఈ గాలి బయటికి పోతే శవమే కదండి, శవం అంటే మన శరీరమే శవం, మన శరీరమే శవం. ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటి, నీ శరీరం చనిపోవడం కూడా నిజం కాదు, అది స్వప్నమే, అది కూడా నిజం కాదు. నీ శరీరానికి సంబంధించిన తాలూకు నీ శరీరానికి సంబంధించిన చావు నిజం వలే నీకు కనిపిస్తాను కాబట్టి నువ్వు దుఃఖపడుతున్నావు, అది నిజం కాదు. నీకు తెలిస్తే నీకు దుఃఖం లేదు, అది ఇక్కడ సబ్జెక్ట్. అది సంతోషం నిజం కాదు, దుఃఖం నిజం కాదు, చావు కూడా నిజం కాదు. నీ శరీరానికి సంబంధించిన నీ శరీరానికి సంబంధించిన చావు నిజం కాకపోయినా నిజం వలే, నిజం వలే నీకు కనిపిస్తాను కాబట్టి దుఃఖానికి గురవుతున్నావు. రాబోయే జన్మల్లో కూడా ఆ సత్య సాక్షాత్కారం, బ్రహ్మ సాక్షాత్కారం, ఉన్న వస్తువు ఉన్నట్టు మనకు ఎరుకులోకి వచ్చే వరకు లేనిది ఉన్నదాని వల్లే కనిపిస్తూ ఉంటుంది. దుఃఖం తప్పదు, సంతోషం తప్పదు, గర్వం తప్పదు, పుట్టుకు తప్పదు, చావు తప్పదు, సంసారం తప్పదు. అలాగే ఈ సంసారంలోంచి, సంసారం అంటే అక్కడ మనుషులు కదా అజ్ఞానం, ఈ అజ్ఞానంలోంచి ఎవడైతే నన్ను విడదీస్తున్నాడో వాడే ఆచార్యుడు అయ్యా, వాడే దేవుడు. ఈ అజ్ఞానంలోంచి, ఈ అజ్ఞానంలోంచి, ఈ అశాంతిలోంచి, ఈ క్షోభలోంచి నన్ను ఎవడైతే బయటికి విడుదల చేస్తున్నాడో వాడే నాకు ఆచార్యుడు అయ్యా, వాడే దేవుడు, వాడే ఇస్తాడు నాకు సంబంధించినంతవరకు వాడే దేవుడు. నేను అందరి మాట చెప్పటం లేదు, నా మాట నేను చెప్తున్నాను. ఈ క్షోభలోంచి, ఈ అజ్ఞానంలోంచి, ఈ వేదనలోంచి, ఈ చావు పుట్టుకల్లోంచి నన్ను ఎవడైతే విడుదల చేయడానికి నాకు సహకరిస్తున్నాడో నాకు సంబంధించినంతవరకు వాడే దేవుడు, వాడు ఆచార్యుడు, వాడే గురువు, వాడే వెలుగు, సర్వస్వం కూడా వాడే, వాడే తల్లి, వాడే తండ్రి, వాడే దేవుడు, అన్నీ వాడే. ఎవడు అజ్ఞానంలోంచి విడిపించేవాడు? వాడే నాకు తల్లి, వాడే నాకు తండ్రి, దేవుడు కూడా వాడే, గురువు కూడా వాడే, ఆచార్యుడు కూడా వాడే. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రేమలు నిజమనుకోకండి, అది మోహం. మోహాన్ని మనం ప్రేమ అనుకుంటాం, మోహాన్నే ప్రేమ అనుకుంటాం, భ్రాంతిని ప్రేమ అనుకుంటాం. భ్రాంతినే ప్రేమ అనుకుంటాం, మోహాన్నే ప్రేమ అనుకుంటాం. మనం మోహాన్ని ప్రేమ అనుకుంటున్నాం, అది మోహం అని తెలియక. ఇప్పుడు ఒకటే గుర్తు ముగిస్తున్నానది, ఇప్పుడు కొండ గుర్తు ఇక అర్థం అవ్వటం కోసం చెప్తున్నాను. ఇవన్నీ కొండ గుర్తులు. మీ దేహానికంటే నా దేహం నాకు ఇష్టం, కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఇక్కడ 1000 దేహాలు ఉన్నాయి. పెద్ద ఉపనిషత్తులు అంత గొడవలోకి వెళ్ళిపోద్దు, మనం కొంచెం కామన్ సెన్స్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 1000 దేహాలు ఉన్నాయి, అందరి దేహం ఒకటే. ఎవరి దేహంలో ఉన్నది ఎముకలు, మాంసం, రక్తం ఏముంది? ఎవరి దేహమైనా ఒకటే, అందులోని ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది, రక్తం ఉంది. అందుకంటే ఏముంది? ఊపిరితిత్తులు ఉన్నాయి, గుండెకాయ ఉంది, మూత్రపిండాలు ఉన్నాయి. ఎవడి దేహమైనా ఒకటి, ఎవడి దేహమైనా ఒకటి. కానీ ఇన్ని దేహాలు ఉండగా నా దేహం అంటే నేను ఎందుకు ఎక్కువ ఇష్టపడుతున్నాను? మీ దేహంలో ఏముందో నా దేహంలోనే అదే ఉంది, నా దేహంలో ఏదుందో మీ దేహంలోనే అదే ఉంది. మరి నా దేహం అంటే నేను ఎక్కువ ఇష్టపడుతున్నాను ఏంటి? అది ఒకటే కారణం, అలా ఇష్టపడటానికి ఒకటే కారణం, అదే అహంకారం, అదే మమకారం. నాకు అహంకారం ఉందని హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకోక్కర్లేదు. నాకు అహంకారం ఉందో లేదో తెలియడానికి హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీయించుకోక్కర్లేదు. స్కానింగ్ ఎందుకు? మళ్ళీ 1000 రూపాయలు ఖర్చు. అన్ని దేహాల్లో ఏదో ఉందో నా దేహంలో ప్రత్యేకత ఏమి లేదు, నా దేహంలో అదే ఉంది. కానీ నా దేహం అంటే నాకు బాగా ఇష్టం, నా దేహం అంటే నాకు బాగా ఇష్టం. అదొకటే, అక్కడ ఉంది అహంకారం, అక్కడ ఉంది మమకారం, అక్కడ ఉంది. ఈ రెండు మాటలు మీరు అర్థం చేసుకోండి, ఇంకేం అక్కర్లేదు. ఆ థాయిలాండ్ బుద్ధిని కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఆడి మట్టి బుద్ధుడు, మట్టి బుద్ధుడు అనుకున్నప్పుడు కూడా ఆడు బంగారం బుద్ధుడే, బంగారం బుద్ధుడు అనుకున్నప్పుడు కూడా ఆ బంగారం బుద్ధుడే. మీరు దేహం మీరు అనుకున్నప్పుడు మీరు బ్రహ్మమే, మనస్సు మీరు అనుకున్నప్పుడు మీరు బ్రహ్మమే, బ్రహ్మం అనుకున్నప్పుడు కూడా బ్రహ్మమే. అది మట్టిది, మట్టి బుద్ధుడు, మట్టి బుద్ధుడు అనుకుంటున్నారు సంవత్సరాల తరబడి, సంవత్సరాల తరబడి, వందలాది సంవత్సరాల తరబడి. ఆ మట్టి కొట్టు, ఆ మట్టి బుద్ధుడు అనుకున్నప్పుడు కూడా వాడు బంగారు బుద్ధుడే. ఆడు బంగారు బుద్ధులను తెలిసాక కూడా బంగారు బుద్ధుడే. ఆడు మట్టి బుద్ధుడు అనుకున్నప్పుడు కూడా ఆడు మట్టి బుద్ధుడు కాదు, బంగారు బుద్ధుడే. మన ఎరుకలో తేడా, మన ఎరుకలో తేడా, మన గ్రహింపు శక్తి లేదు. వాడు ఏ బుద్ధిగా ఉన్నాడో మనకు తెలియక మట్టి బుద్ధి అనుకున్నాం. అలాగే మనలో జీవ లక్షణాలు ఉన్నాయి కాబట్టి జీవుడు అనుకుంటున్నాం. జీవ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ జీవ లక్షణాలు పోతే మనం బ్రహ్మమైన సంగతి మనకు తెలుస్తుంది. మనకు జీవ లక్షణాలు ఉన్నప్పుడు బ్రహ్మమే, బ్రహ్మానుభవం వచ్చినప్పుడు కూడా బ్రహ్మమే. ఓ అరుణాచలేశ్వరుడు, నిన్ను కట్టుకుని నేను ఎలా బతకగలను అయ్యా, నీకు ఇంకో పని పాటు లేదు, ఎవడైతే నిన్ను ఆశ్రయించాడో వాడికి జీవలక్షణాలు పోగొడతావు. అదే పని ఇంకో రెండో పని లేదు నీకు. ఒకవేళ నువ్వు మర్యాదగా మాట్లాడతావనుకో, నువ్వే నాకు నాయకుడు అంటావు అనుకో, నేను నీకు నాయకుడు కాదు నువ్వే నాయకు నాయకుడు అంటావు అనుకో, నేను బాగా ఉబ్బిస్తాడనుకో, ఒకసారి ఉబ్బిస్తాడనుకో, ఒకసారి ముట్టికలు ముడతా ఉంటాడు అనుకో, నిన్ను ఊరికి అనుకో, ఊరికి ఎన్ని చేసినా ఒకరు అరుణాచలేశ్వరుడు నీకు ఇప్పుడు నువ్వు ఒకసారి సుఖం తీసుకొచ్చినా దుఃఖం తీసుకొచ్చినా నిన్ను ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నా, లేకపోతే నెత్తి మీద ముట్టికాయలు ముట్టినా, ఒకసారి శాంతి తీసుకొచ్చినా ఒకసారి అశాంతి తీసుకొచ్చినా, ఏంటి అరుణాచలేశ్వరుడు ఈ మధ్యన కనపడటం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎంత దూరం వెళ్ళిపోయాడు, నన్ను మర్చిపోయాడేమో అనుకుంటావు ఒకసారి నువ్వు. ఒకసారి అరుణాచలేశ్వరుడు నన్ను విడిచిపెట్టడు, ఏంటి నా ఊపిరి సలపకుండా నన్ను ప్రేమిస్తున్నాడు అరుణాచలేశ్వరుడు, నా ఊపిరి సలపడాలని అనిపిస్తుంది నీకు, అలాగ అనిపిస్తుంది, ఇలా అనిపిస్తుంది, ఎన్ని రకాలుగా అరుణాచలేశ్వరుడు నీతో ఆడుకున్నా వాడి లక్ష్యం ఒకటే, వాడి గమ్యం ఒకటే, వాడి గోల్ ఒకటే, వాడి డెస్టినేషన్ ఒకటే, నీ జీవ లక్షణాలు పోగొట్టడానికి. నేను ప్రేమగా చూసినంతే, బుజ్జగించినా చూసినంతే, నీకు దూరంగా ఉండి ముఖం పక్కన తిప్పుకుని అంతే, వాడు ఎన్ని ఏ ప్రక్రియల ద్వారా నీ మీద విరోధంగా ఉన్నంతే, నీ మీద ప్రేమగా ఉన్నంతే, నీతో స్నేహంగా ఉన్నంతే, అమ్మా బాబు అని ప్రేమగా మాట్లాడినా సరే, ఒకసారి నువ్వు ఎక్కడైనా కనిపించినా ముఖం పక్క పెట్టుకుని అరుణాచలేశ్వరుడు వెళ్ళిపోయినా వాడి గమ్యం ఒకటే, వాడి లక్ష్యం ఒకటే, నీ జీవ లక్షణాలు పోగొట్టడం తప్పించడానికి ఇంకో పని లేదు. అరే నిన్ను కట్టుకోవడం పొరపాటు అయింది, నిన్ను కట్టుకున్నాక నన్ను బతకనిస్తావా? అసలు నిన్ను కట్టుకోవటమే అది పొరపాటు. లేదా కట్టుకోవటం అయిపోయింది, ఇప్పుడు నన్ను బతకనిస్తావా? ఏది దేహం నాదని ఈ దేహాన్ని నేను మోసుకు తిరుగుతున్నాను, ఈ దేహం నాదని బుద్ధి నాకు ఉండనిస్తావా నిన్ను కట్టుకున్నాక? అసలు నిన్ను కట్టుకోవటం పొరపాటు. సరే కట్టుకోవడం అయిపోయింది, నువ్వు చేసే పని మానతావు. ఇప్పుడు వెనక్కి వెళ్ళినా ఏమి లాభం, ఇంకా నువ్వు చేసే పని మానవు. అదే పుణ్యలోట్లో పడ్డం మావసం మొక్క, అది పుణ్యలోట్లో మనం పడకూడదు, పడ్డాక బయటికి రాలేము. పుణ్యలోట్లో అసలు మనం పడకుండా చూసుకోవాలి, ఇక్కడ భగవాన్ చెప్పింది. ఒకవేళ పడ్డాక ఇంక బయటికి రాలేము, ఏదో అరుణాచలేశ్వరుడు దేవుడు అని అందరూ చెప్పుకుంటాడు, నేను వచ్చాడు అందరూ చెప్పుకుంటాడు దేవుడు అని. దేవుడని మనం కూడా ఎన్ని చూసొద్దాం, నేను వస్తే నన్ను వింగేశావు నువ్వు. అందరూ చెప్పుకుంటాడు నేను వచ్చాను అయ్యా, నేను వస్తే నన్ను వింగేశావు, నన్ను వింగేసి నువ్వు ఉన్నావు. అరుణాచలేశ్వరుడా, నిన్ను కట్టుకున్నాక నువ్వు చేయవలసిన పని మానతావా నువ్వు? ఇప్పుడు నిప్పు మీద చెయ్యేసాం అనుకోండి, మనం తెలియక వేసామంటే అది కాల్చడం మానదు. నిప్పు మీద మనం చెయ్యేసామనుకోండి, అది తెలియక వేసామంటాం అనుకోండి, నిప్పుతో మనం అది కాల్చడం మానుతుందే, అది కాల్చడం మానదు. ఒకవేళ నేను తెలియక నిన్ను కట్టుకున్నా నువ్వు చేసే పని నువ్వు మానవు. ఒక అరుణాచలేశ్వరుడు నాకు తెలియక నేను కట్టుకున్నా అన్నా నువ్వు చేసే పని ఆగవు ఇంకో నువ్వు కట్టుకోవటం అయిపోయింది. ఒకసారి నీ వల్ల పడ్డాను, నీ వల్ల పడ్డాను ఇంకా బయటకు వచ్చే సమస్య లేదు. అదే పులి నోట్ల పడ్డ మాంస మొక్క, నీ వల్ల పడ్డాను ఇంకా ఎలా బయటకు ఎలా వస్తాను? అది వల్ల పడకుండా ఉంటే బాగుండిపోయిన తీర పడ్డాను, ఇప్పుడు ఇంకా బయటకు వచ్చే సమస్య లేదు. నీ వల్ల పడలేదనుకో శుభ్రంగా మాయలో కొట్టుకుపోదాం. ఈ చక్రంలో తిరుగుతూ ఉందాం. ఏది మరణం, జన్మ, జన్మించడం, మరణించడం, మరణించడం, జన్మించడం, జన్మించిన వాడు మరణిస్తాడు, మరణించిన వాడు జన్మిస్తాడు. ఈ చక్రంలో తిరుగుతూ ఉందాం మేము. నిన్ను కట్టుకు నిన్ను కట్టుకున్నాక ఈ చక్రం తాలూకు సరదా మాకున్నా చక్రం నుంచి బయటికి తీసేస్తావు. మా కోరికతోడు సంబంధం లేకుండా ఓ అరుణాచలేశ్వరుడా, ఏది మంచిదో, ఏది మంచిదో మాకంటే నీకే బాగా తెలుసు. మాకేది మంచిదో, మాకు మాకు సమ మాకు ఏది మంచిదో మాకంటే నీకే బాగా తెలుసు. మాకేది మంచిదో మాకంత బాగా తెలియదు. మాకేది మంచిదో కూడా మాకంటే నీకే బాగా తెలుసు అరుణాచలేశ్వరుడా. నువ్వు మాకు నాయకుడు, జ్ఞాపకం పెట్టుకోండి, భక్తి వల్ల ముక్తి వస్తుంది. భక్తిని సంపాదించడం కూడా కష్టం కాదు. పిల్లలు చదువుకోవడం అంటే ఎంత కష్టమో, డబ్బు సంపాదించేవాళ్ళకి డబ్బు సంపాదించడం ఎంత కష్టం, అంతకంటే ఎక్కువ కష్టం అవుతుంది భక్తిని సంపాదించడం. బంగారం అంతా హృదయంలో ఉందండి. భీష్ముడు ప్రాణం పోయే ముందు కర్ణుడు కూడా వస్తాడు బంగారం భీష్ముని చూడటానికి. పెద్దలందరూ వస్తారు, కర్ణుడు కూడా వస్తాడు. భీష్ముడు అంటాడు, కర్ణ నిన్ను చాలా కఠినమైన మాటలు మాట్లాడాను, నిన్ను చాలా కఠినమైన మాటలు మాట్లాడాను, నీకు కష్టం కలిగే మాటలు మాట్లాడాను. ఎందుకు భీష్ముడు ఇంత భీష్ముడు లాంటి పెద్ద మనిషి ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు ఏంటని లోకం అనుకోవచ్చు. లోకం ఏదోటి అనుకుంటున్నా, లోకం కూడా కాదు. నిన్ను ఎందుకు అంత కఠినంగా మాట్లాడానంటే, నువ్వు ఆ దుర్యోధన స్నేహం విడిచిపెడతామని ఉద్దేశం మీద అంత కఠినంగా మాట్లాడాను.